విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
పరమ పవిత్రమైన మహాభారతాంతర్గత విరాట పర్వం పాడి పంట ఈ రెండు పెంచుతుంది. ఖచ్చితంగా వర్షం వస్తుంది అనడానికి ఉదాహరణగా ప్రారంభం చెయ్యాలనుకోవడంతో మొదలెట్టే రోజునే వర్షం కురిసింది, చక్కగా మళ్ళీ నిన్న కురిసింది. క్షీరం ఆ పాలిచ్చేటటువంటి ఆవులు గేదెలు ఇటువంటి వాటిని పెంచుతుందట, అది చాలా అత్యద్భుతమైనదని. అసలు భారతం మొట్టమొదటి విరాట పర్వంతో మొదలు పెట్టాలని శాస్త్రం అనుకోకుండా విరాట పర్వం చెప్పుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మొత్తం భారతం కూడా వినే మహాయోగం మీకు పట్టినట్టే, తద్వారా దేశ భవిష్యత్తే బాగుంటుంది. ఈ కీచకుడి చావు అయిన తరువాత దుర్యోధనుడి గూఢచారులు, కౌరవ గూఢచారులు భూమండలమంతా గాలించి గాలించి పాండవుల జాడ కనిపెట్టలేక చివరకు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించారు. పల్లం పల్లం, పొద పొద, గుహ గుహ అన్ని వెతికాం. ఒక చోట కేవలం రథాలు ఎడుతున్నాయి, ఆ రథంలో నడిపే సూతులు తప్పెవరూ లేరు. ఒకవేళ అందులో పాండవులు ఉంటారని వెళ్ళాం, ఆ రథాలు ద్వారకకి వెళ్ళాయి. అంచేత ద్వారకలో ఒకవేళ పాండవులు ఉండవచ్చని ఆశతో తెగవెదిగాం, గాని ఎక్కడా పాండవుల జాడ కనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి విడివిడిగా వెళ్ళిపోయి అన్ని దేశాలు బాగా తిరిగాం. మత్స్య, మాళ్ళవ, కొంకణ, త్రిగర్త, టేంకణ, పాంచాల, ద్వారకాది సమస్త ప్రదేశాలు తిరిగేశాం. మత్స్య దేశం కూడా తిరిగారు వాళ్ళు, ఏం తిరగపడలేదు. ఏ కొంచెం శ్రద్ధ లోపం లేదు మాకు, మీ మీద భక్తి తగ్గలేదు, పాండవుల మీద రవ్వంత అభిమానము లేదు మాకు. అభిమానం ఉంటే మళ్ళీ దాతచ్చు, అభిమానం లేదు మాకు. నేర్పుతో అన్నీ వెతికాం, రహస్య ప్రదేశాలన్నీ తిరిగాం, విసిగాం, వేసారిపోయాం. హాని వచ్చింది, వచ్చినో కష్టాలు వచ్చాయి మాకు. గూఢచారులు చాలా కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలు కూడా ఉపకారంగా భావించి మేలుగా భావించి వెతికాం. తిరిగి సంకేత స్థలంలో కలుసుకున్నాం మేము. మేము అందరం ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పుకుని ఎవరం పాండవుల్ని చూడలేకపోయామనే బాధతో ప్రభువులు వారికి మొత్తం చెబుదామని వచ్చాం. ఉన్నది ఉన్నట్టుగా మీకు చెబితే దైవానుగ్రహం ఏం చెయ్యాలో మీరే నిర్ణయిస్తారు. మాకు చూడగా ఏమనిపిస్తోందంటే, మాకున్ చూడ పాండవులు పొడబడంగి లేకపోయిరు గాని ఈ లోకంబులనునికి కలిగిన నగపడకుండా నేరరు. మాకేమనిపిస్తోంది, పాండవులు బహుశా చచ్చిపోయి ఉండాలి, లేదా ఈ దేశం వదిలిపెట్టి స్వర్గంలోనో పాతాళంలోనో దాక్కోవాలి. భూమండలం మీద గనక ఉన్న వారు మాకు కనపడకుండా పోరు. ఏ ఇంద్రుడున్న పక్షపాతంతో స్వర్గంలో దాచేస్తే దాచేసి ఉండాలి, లేదా పాతాళానికి పోయి ఉండాలి. కానీ అలా పెడితే అది అజ్ఞాతవాసానికి విరుద్ధం. భూమి మీదే ఉండాలి, కనపడకూడదు. కానీ మేము వెతికితే వాళ్ళు కనపడలేదంటే వాళ్ళు బహుశా చచ్చిపోయేనే ఉండాలి. ఈ లోకంలో వారుంటే మాకు కనిపించకపోరు. ఇది వాస్తవ స్థితి. అయితే మరొక విశేషానికి మేము సంతోషించి ఇక్కడికి వచ్చాం. దాన్ని ప్రభువులు వారు వినండి, అదేమన్నా మీకు ఉపయోగపడుతుందేమో మరి. మత్స్య దేశాధీ సుమరది కీచకుని పుణ్యోజ్వల ఆకృతి యగు ఒక్క వనిత కథమున నడురేయి గంధర్వులతి రహస్య ప్రకారమున జంపిరి అదేయు అక్క జంపు ఆయుధ వ్యవహారమేమియులేదు శిరంబు కాల్గేలు డొక్కలోనికి చొరద్రోచి పీనుంగు ముద్దగా చేసి వైచిరి దుష్ట చిత్తులైన అతని తమ్ముల ఒక్కరినైనా తప్పిపోవనీగా రాత్రియ పొదివి చిత్ర నిగతి దిగజూచి అనిరూపణీయ దుర్నివార వృత్తిమై నరిగిరి కౌరవేంద్ర. ఓ కౌరవరాజా, దుర్యోధన సార్వభౌమ, మత్స్య దేశానికి ప్రభు అయిన విరాటరాజు గారి భావమరిది కీచకుడి గురించి మీరు విన్నారు. మహాబలవంతుడు, సింహబులుడు వాడు. ఒకేసారి 1000 సింహాలతో పోరి వాటి జూలు పుచ్చుకుని బంధించగలడు. అటువంటి ఆ కీచకుణ్ణి ఒక పుణ్యాత్మురైన స్త్రీ కారణంగా ఆ స్త్రీ భర్త చంపేశారట. ఒక పవిత్రురాలైన స్త్రీ విరాటరాజు గారి కొలువులో తలదాచుకుంటోంది. ఆవిడ వెంట పడ్డాడు, వేధించాడు, ఏడిపించాడు. అందుకని ఆగ్రహించిన ఆ స్త్రీ భర్తలట, వాళ్ళు గంధర్వులట, పైగా 5 వారు అతి రహస్యంగా చంపేశారు. అది కూడా ఆశ్చర్యం, ఏ ఆయుధాన్ని ఉపయోగించకుండానే చంపేశారు. పిడిపోట్లు పడి చంపేశారు వాణ్ణి. పెరుగు కూడా విచిత్రంగా ఉంది. తల కనపడవు, కాళ్ళు కనిపించవు, చేతులు కనిపించవు. ఇవన్నీ డొక్కలోకి దోసి పారేసి శవాన్ని ఒక ముద్ద చరివిడి ముద్దగని చేసి పారేశారు. అక్కడితో ఆగక ఆ కీచకుడి సోదరులు 105 ఈ 105 కూడా రాత్రి తెల్లవారే లోపు, సూర్యోదయంలోపు చంపారేశారు. చిత్రవధది చెబితే చూసి తీరవలసిందే తప్ప చెప్పడం వల్లది అర్థం కాదు. అంత భయంకరమైన మృత్యు వాడు పొందారు. సున్నంలో ఎముక లేకుండా పోయిందన్నట్టుగా పోల్చుకోవడానికి వీల్లేనట్టు వాళ్ళ శవాలు తయారయ్యి, ఎవడి శవం ఏదో తెలియడంలా అన్ని కలిసి గట్టిగా తగలబెట్టాల్సి వచ్చింది. విరాటరాజు మీకు శత్రువు. విరాటరాజు మీదకి మీరు ఎన్నోసార్లు దండయాత్రకు వెళ్లాలని సంకల్పించి కూడా కీచకుడి వల్ల భయపడేవారు. అంటే కీచకుడు అంటే దుర్యోధనుడు కూడా దీన్ని బట్టి చడిసేవాడని తెలుస్తోంది. అజ్ఞాని కాకపోతే కీచకుడు అంటే తనకే భయం. అటువంటి కీచకుడు ఒంటరిగా వెళ్ళి పచ్చడి బొద్ద చేసిన భీముడితో యుద్ధం చేస్తానంటాడు దుర్యోధనుడు. వాడు మూర్ఖుడు అంటే వీడనమాట. సరే, ఇదో పక్కన పెడితే విరాటరాజు మీకు శత్రువు, కీచకుడి వల్ల మీరు అతను వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నారు. అతని కష్టం మీకు చెప్పాలి. వాడి బలమంతా పోయింది కనుక మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పడానికి వచ్చాం. చారులు ఎప్పుడూ కూడా రాజులకు పనికొచ్చే ఏ సమాచారమైనా అందించాలి. విరాటరాజు గారి మీదకి జయానికి వెళ్ళడానికి ఇదే సమయం మీకు. అందుకని మేము చెప్పాం, తర్వాత మీ ఇష్టం. ఇంకా మీరు వెతకడానికి ఏదైనా మార్గం చెబితే, మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాం. మా కర్తవ్యం ఏమిటనగా కాసేపు బయట వెయిట్ చేయండి, తర్వాత చూద్దాం అని దుర్యోధనుడు చారుల్ని బయటికి పంపాడు. ఏం చేయాలో తర్వాత ఆలోచించి మీకు చెబుతాను, అంతవరకు మీరు బయటికి పోండి పంపేసి. అంటే వాళ్ళకు కూడా తెలియని సీక్రెట్స్ ఇప్పుడు మాట్లాడుకోవాలి, అవి కొందరికే తెలియాలి. అందుకని వాళ్ళని బయటికి పంపాడు. మిత్రులారా, పెద్దలారా, హితులారా, పురోహితులారా, సామంతులారా, మీ అందరికీ నాకొచ్చేటటువంటి కష్టం తెలుసు, నా మీద ప్రాణం. పాండవులు సమయం పాలించి 12 అరణ్యవాసం దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ ఏడాది అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి మా వాటా రాజ్యం మాకెమ్మని మన మీదకి రాకుండా ముందే మనం వాళ్ళని బయట పెట్టాలి అజ్ఞాతవాసం నుంచి. మళ్ళీ పూర్వంలాగా అడవుల్లో వారేసి మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ తల ప్రాణం తొక్కొస్తుంది. ఈలోపు మనం హాయిగా జీవితాలు గడపచ్చు. ఇప్పుడు వాళ్ళని ఎలా కనిపెట్టాలి? ఎరుగుట దుర్ఘటము ఎవ్విధి ఎరుగంగా వచ్చు, మీరలెల్లను మీ మీ ఎరిగిన చందంబున నాకిరిగింపుడు వారి వెదకి ఎరుగుత రంగులు. వీడి తొందరపాటు ఇందులో కనపడుతోంది, తెలుసుకోవడం కష్టం. మీరు ఎలా తెలుసుకోవచ్చో చెప్పండి, మీకు తెలిసిన రీతిలో చెప్పండి, తెలిసేటట్టు నాకు చెప్పండి, వాళ్ళు మనకి తెలిసేలాగా చెయ్యండి. ఇన్నిసార్లు తెలిసేలా అన్నట్టు. వాళ్ళని తెలుసుకోవడం కష్టం, వాళ్ళని ఎలా గుర్తించాలో ఏమిటో మార్గం దయచేసి నాకు చెప్పండి. వాళ్ళు బయటపడాలి, అది నా కోరిక. యుద్ధం కంటే ఇది సుఖం. దిక్మాల యుద్ధంలో జయాపజయాలు, దైవాధీనాలు ఎవరికి తెలుసు? యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో. వెంటనే రాధేయుడు, పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నారు, వీడు కొంచెం తొందరపాటు మనిషి కనుక తొందరపాటు మనుషులు ఎప్పుడు దెబ్బతింటారు. ఎవడిని అడిగాడో వాడు మాట్లాడాలి. ఈ పెద్దలందరూ ఇంకా సమాధానం చెప్పకుండానే రాజేయుడు కర్ణుడు కంగారు పడి లేచి అన్నట్ట, ఏమిటి మహారాజా ఇంత ఆలోచిస్తావు? రకరకాల మారు వేషాల్లో, గుర్తించడానికి వీలు కాని వేషాల్లో, నాలుగు మూకలకి నైపుణ్యంతో అన్వేషించగలిగే చారుల్ని పంపిద్దాం. చాలా మందిని పంపితే ఒకటి రెండు రోజులు పాండవులు కనిపించరా అన్నట్ట. ఇంత పూర్వం వెళ్ళిన వాళ్ళు ఎన్ని లక్షల మంది వెళ్ళారు? మరి 80 రకాల వేషాలు వాళ్ళు వేసుకున్నారు, ఎన్నో రకాల దిక్కులకి ఎన్నో రకాల బ్యాచ్లకి విడిపోయి వెళ్ళారు. వాళ్ళకి కనపడలేదు. వీడు ఏమంటాడు? చాలా మందిని మారు వేషాల్లో పంపిస్తే 2 రోజుల్లో బయటపడరా అన్న మాటలు వినగానే పక్కనున్న దుశ్శాసనుడు ఏమీ సర్రకు గనక లెక్క చేయక మీసం వెలేశాడు. దుశ్శాసనుడు మూర్ఖుడు కదా. సమత విలాసానందుడై నిజాగ్ర జన్ముని కనుగొని ఇట్లని ఆటగర్వ స్ఫూర్తి. కర్ణుడి మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా దుశ్శాసనుడు అహంకారం పెరుగుతూ ఉండగా అన్నగారిని చూచి మంచి గర్వంతో ఇలా అన్నట్ట, అన్నయ్య ఎందుకు వాళ్ళ గురించి అంత భయపడతావు? వాళ్ళకి అంత విలువ ఎందుకు ఇస్తావు? వల్ల వధు రోయ పాండవుల వారొక ఊరటలేని త్రిమ్మటం బలమరి వంజసత్వముల పాల్పటి చచ్చిన చోట పూరియున్ వలవదే. ఇంతకు ఇంకిట మనోముదముస్ఖలితంబుగా వెచ్చల విడి రాజ్యలక్ష్మితకు చందమునంకొనియాడుమున్నది. ఇంకా పాండవుల్ని వెతకవలసిన పని లేదు. వాళ్ళు అడవుల్లో విశ్రాంతి లేకుండా తెగ తిరిగారు. ఆ తిరగడంతో శక్తి కోల్పోయి అడవి మృగాల పాలుపడి చచ్చి ఉంటారు. వాళ్ళని తినేసే సింహాలు పులులు. అప్పుడు ఆ ఎముకలు చర్మం ఒక చోట పడింది, అది కాస్త భూమిలో ఎండిపోతే ఆ పైన గడ్డి గాధం కూడా మొలిచింది వాటికి. ఈ విధంగా వాళ్ళ మీద గడ్డి కూడా మొలిచేసింది. ఇక నీ హృదయ ఉల్లాసం స్థిరం అయ్యేటట్టు స్వేచ్ఛగా రాజ్యలక్ష్మి ఊరిపోయింది. ఇంకెందుకు పాండవులు ఎప్పుడో చచ్చిపోయారు అన్నటువంటి ఇది వాడి అజ్ఞానం. ఇలాంటి సలహాదారులు ఉన్నారు దుర్యోధనుడి దగ్గర. ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ, అంటే అండంలో వారి వెర్రి వెధవా అన్నట్టుగా అన్నమాట, ద్రోణాచార్యులు వారు లేచారు. మహాత్ముడు ఆయన, జ్ఞాని, పండితుడు, అందువల్ల ఆయనకి బాగా తెలుసు. అందువల్ల ఏం చేశట, ఏమయ్యా దుశ్శాసన చాలా తేలిగ్గా చెప్పావు, 2 రోజుల్లో బయటపడతారని వాడంటాడు, వాళ్ళు చచ్చిపోయారంక వాళ్ళ మీద గట్టి కూడా మొలిచిందని నువ్వు అంటావు. పాండవులంటే ఏమనుకుంటావయ్యా నువ్వు? క్షాత్ర సమగ్రులు ఆర్యనుత గౌరవ దీప్తులు వర్ణనీయ సౌభ్రాత్రులు ఉదాత్త దైవ బల భవ్యులు దివ్య సమానులు పుత్రులు వారి నా పదలు పొందునే ఓపిన ఇంకనైన నీ ధాత్రి గడంకి ఆరయు విధంబులు చెప్పుడు నేర్పులేర్పడం. ఆ కుంతీ పుత్రులు క్షత్రియ ధర్మ పరిపాలకులు. క్షత్ర ధర్మం ఎలా పరిపాలించాలో వారికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. పైగా వాళ్ళ నడవడికి ఎటువంటిది, పెద్దలు కూడా వాళ్ళ యొక్క శీలాన్ని మెచ్చుకుంటారు వాళ్ళ నడవడికని. మంచి గౌరవ దీప్తులు గలవాళ్ళు. వాళ్ళ స్నేహం ఉంది, సోదర ప్రేమ. ఆ సోదర ప్రేమకి ఎవడైనా దండం పెట్టవలసింది. ఈ సృష్టిలో అన్నగారికి పావురం ఆట ఎక్కువ వస్తే తమ్ముడు కోర్టుకి వెళ్లే రోజులు. అటువంటిది ఒక్క భార్య విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ రవ్వంత తేడా లేకుండా బతుకుతున్న మహాద్భుతమైన స్నేహం వాళ్ళది. ఒకరంటే ఒకరికి ప్రాణం కన్ను సైగితో నడుచుకుంటారు వాళ్ళ అన్నగారి మాట అంటే. అప్పుడప్పుడు మహాభయంకరమైన తీవ్ర క్రోధం వచ్చే భీముడు కూడా అన్నగారుల సైగ చేసి ఒత్తిడి ఆగిపోతాడంతే. అది వాళ్ళ గొప్పతనం. అందువల్ల ఆత్మీయత నుదింపదగినది వాళ్ళది. స్నేహం అంటే వాళ్ళది, ప్రేమ అంటే వాళ్ళది, సోదర ప్రేమ అంటే వాళ్ళది. అక్కడ నేర్చుకోవాలి ఎవరన్నా. వారికి అసాధారణ దైవ బలం ఉందయ్యో, ఇవన్నీ ఒక ఎత్తు బలం ఉంది, బుద్ధి బలం ఉంది, కానీ దాంతోపాటు దైవ బలం ఉండాలి. అది లేకపోతే ఎన్నో ఉపయోగం ఏమున్నది? మంచి చదువుకున్నవాడు ఉంటాడు, ఎంత చచ్చినా వాడు బతుకంత జీవితం ఒక రంగం ఉంటుంది. అలా ఉంటే ఉపయోగం ఏమున్నది? దైవ బలంతో హాయిగా సుఖంగా జీవితం సాగాలి. వారు దేవతలతో సమానులు. అటువంటి వారికి కష్టాలు కలుగుతాయా? మీకు శక్తి ఉంటే ఎప్పటికైనా వాళ్ళని వెతికే పద్ధతుల గురించి ఆలోచించండి అనగా భీష్ముడు లేచాడు. ద్రోణాచార్యుడు పలుకులు చాలా గౌరవంతో కూడిన మంచి మాటలు చెప్పాడు. నల్లవో నిక్క మాట నృపనందను ముందట ద్రోణుడొక్కడు, తెల్లము వారు బాహుబల దీబల దైవ బలం బులప్పవర్తిల్లుదురు, అమ్మహాత్ముల కరిష్టములేమిట ఎందు నేల పాటిల్లడు, వారి కాన్పను కడింది తదీయ మహానుభావతం. ఆహా, ఇంతమంది ఉన్న జనంలో ఒక్క ద్రోణాచార్యుడు నిజం చెప్పాడు. నిజం చెప్పాలనే లక్షణం గురువులకే ఉంటుంది. మనస్సుకి బాధ కలిగించినా పాండవులను పొగుడుతున్నాడేమో అని ఈ రాజుగారు మనస్సులో నొచ్చుకున్నా ఉన్న మాట ఉన్నట్టు చెబుతారు గురువులు. ద్రోణాచార్యుడు నిజం చెప్పాడు. ఆ పాండవులు బాహుబలం, బుద్ధిబలం, దైవ బలం కలవాళ్ళు. అటువంటి మహాత్ములకు ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విషయంలో వస్తాయి? అసాధారణ ప్రభావ సంపన్నులు వారు. మామూలు ప్రభావం కాదు. వారిని కనిపెట్టడం నా ఉద్దేశంలో అసాధ్యమే. వాళ్ళు వీళ్ళు నాకు సమానమే. కౌరవ పాండవులు నాకిద్దరూ సమానమే, మనవాళ్లే నాకు. అయినా ఇప్పుడు కౌరవపతి నన్ను ఏమన్నాడంటే, నాకు కార్యక్రమం యొక్క విధానం చెప్పండి అన్నాడు, సలహా అడిగాడు. అప్పుడు చెప్పాలి, ఇక్కడ నేను ఏదో ఉండి భోజనం చేస్తున్నాను కనుక. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం. అసలు అవతల వాడు మిత్రుడైనా యువతల వాడు శత్రువైనా సరే నాకు ఇది చెప్పండి అని అడిగితే అడిగితే చెప్పాల్సిందే. తన ఎరిగిన అర్థం బురుడు అనగా ఇది ఎట్టు చెప్పుమని అడిగిన చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమునవుడు. తనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా అడిగితే చెప్పనివాడు, యథార్థం చెప్పనివాడు. ఈ ఇద్దరూ నరకాన్ని కడతారు. అందువల్ల నేను ఈ రాజు అడిగాడు గనక వాస్తవం చెప్పాలి. నా మాటలు మంచి అని మీకు అనిపిస్తే ఆచరించదలిస్తే చెబుతాను. మీరు ఆచరిస్తామంటే చెబుతాను, లేదా అనవసరంగా ఎదుగు చెప్పడం అదొద్దుగా. ఆయనగాడికి అడిగి 100 సార్లు అడిగి ఆఖరి నా వల్ల కాదు. ఒక ఆయన ఉన్నాడు, ఫోన్ చేస్తాడు, అది చేయడం మంచిదా ఇది చేయడం మంచిదా, అయినా మా ఆవిడ ఒప్పుకోదండి అంటాడు. ఇంకెందుకు నన్ను అడగడం, గంట నుంచి నా ప్రాణం తీసి. అదనమాట. ఈ రకమైన పిచ్చవాళ్ళు కొంతమంది ఉంటారు, వాడికి ఏం తోచదు. ఆ రకం కాదు. మీరు అడిగారు అంటే నేను చెప్పినట్టు చేసే పడవ అయితే చెబుతాను. పాండవుల్ని కనిపెట్టాలి అంటే చాలా తేలిక, ఇంకంత తేలిక ఎవరికీ లేదు. ఇప్పుడు దీనికి ఒక ధైర్యం కూడా, ఇంకెలాగో రేపమ్మ దగ్గరికి వచ్చిందని తెలిసాయి. అందుకని ఈ జనాలు పోగేసుకుని వీడు దాడి చేసి అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళకి పూర్తి అవుతుంది. అందుకని ఏమన్నాడు, బ్రాహ్మణ భక్తియు పరహిత శక్తియు నిర్మలమతియును నీతిరతియు సత్య భాషణమును సాధు పోషణమును చిర వితరణమును సేవ్య గుణము సన్మార్గ రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్ఖలిత దమము సత్యనస్తవనీయ సౌజన్యములును ధర్మ సంచిత బహుధన ధాన్యములును కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశం పునమానవులకు. ధర్మరాజు మహాపుణ్యాత్ముడు, ఎంత పుణ్యాత్ముడంటే అతని ప్రవర్తన చూసిన వాళ్ళలో చాలా మందికి ఆ ప్రవర్తన వచ్చేస్తుంది. కాబట్టి ధర్మరాజు ఏ దేశంలో ఉన్నాడో ఏ ఊళ్ళో ఉన్నాడో అక్కడ ప్రజలకి బ్రాహ్మణ భక్తి ఉంటుంది. ఇతరులకు శ్రేయస్సు కలిగించే శక్తి, పరోపకారం చెయ్యాలనుకుంటారు వాళ్ళు. నిష్కల్మషమైన బుద్ధి ఉంటుంది. సత్ప్రవర్తన మీద ఆసక్తి ఉంటుంది. సత్య భాషణం చేసేవాడు ఆయన కూడా చుట్టూ ఉండాలి. కాకపోతే ఎప్పుడు ఎప్పుడో కీచుకుళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాడు కాదు. ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి సత్య భాషణం వస్తుంది, సజ్జనుల్ని ఆదరించడం వస్తుంది. దానం చిరస్థాయిగా చేస్తారట. చిరస్థాయి అని దానం చేయడం ఏమిటి? గురువు గారు ఇదిగో సువర్ణ దానం అని చేతిలో పొట్లం పెడతారు. తీరా ఇంటికెళ్ళి చూస్తే అతను పొట్లం ఏముంటుంది, కాగితం తప్పే ఉండదు. అదే అచిరస్థాయి. అది చిరస్థాయి అంటే ఆ ఇచ్చింది శాశ్వతంగా వాడి ఇంట్లో ఉండేలా ఇవ్వాలన్నమాట. పనికి వారిన వస్తువు పొరపాటు కూడా దానం చేయకూడదు. ఎక్కడ ఈ సృష్టిలో పనికిరాని ఏవైతే ఉంటాయో, కొన్ని పంచులు వరి ఏరుతారు ఇంక జీవితంలో నేను కట్టను అన్నమాట. అవి అవి పట్టుకొచ్చి నా కోసం తోసేస్తారు. అది పంచే. ఆ పంచి కంటే ఓ ముళ్ళకంచి నా ఎత్తువేది పెడితే మంచిది అనమాట. అది అలాంటివి పట్టుకొచ్చేవాడు మహాదోషం. ఆ దానం వల్ల చిరస్థాయి అని కీర్తి రావాలి. అంటే బొత్తిగా ఈ పంచి కట్టుకుని వాడు జీవితాంతం బతికేమని కాదు, కనీసం ఒక ఏడాదో ఆరు నెలలో కట్టుకోతుండండి. కట్టుకున్న వెంటనే టింగ్ అని తిరిగిపోయే గోచిగుడ్ల పంచర్ కింద పెట్టడమా? అంతకంటే శుభ్రంగా ఇంట్లో వేసుకుంటే గుడ్డ దగ్గర ఉపయోగపడుతుంది. నాకేమో ఈ వచ్చని ఈ కాళ్ళు తుడుచుకోవడానికి పీచు లేక బాధపడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఇచ్చే పంచులు ఆ పీచు కింద ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. ఆ రకంగా ఉపయోగం చేస్తున్నారు పాప మహానుభావులు. వాడకూడదు అన్నం పెట్టారు. మొత్తం మీద చిరస్థాయి దానం చేస్తారు అక్కడ వాళ్ళు. సద్గుణాలు కలిగి ఉంటారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, అభ్యుదయం, దయ, బంధు జనాభిమానం, సంపదలు పెరుగుతాయి. ధర్మరాజు ఉంటే అక్కడ అంతా ఐశ్వర్యమే. రెచ్చిపోయారు అవతల వాడు తిట్టేస్తున్నాడు, అయినా సరే రెచ్చిపోకూడదు. అది సంయమనం. అటువంటి సంయమనం కూడా ధర్మరాజు వల్ల వస్తుంది. మంచితనం ధర్మరాజు యొక్క లక్షణం. ధర్మరాజు ఉన్న చోట ధర్మబద్ధమైన సంపదలు ఉంటాయి. ధర్మరాజు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరు సస్యశ్యామలమై అంతఃపురం ఎకరానికి 5 బస్తాలు పండేది 500 బస్తా పండుతుంది. అదే ఆయన గొప్పతనం. ఇంకొక రహస్యం చెబుతున్నా వినండి. మరియును ఒక్క విశేషం పెరిగించదా అతన్ని ఉన్నయట గోధనముల్ మెరుగెక్కి పాడినేమి కొరత వడకయుండ చేపి కురియుచునుండు. మరో విశేషం చెబుతా. ఆ ధర్మరాజు గారున్న దేశంలో ఆవులు విపరీతంగా పెరిగిపోతాయి. ధర్మరాజు గోవులకు హితం కోరే మహాత్ముడు గనక ఆయన ఉంటే ఆవులు నెలకోసారి 3 రెట్లు పెరుగుతూ ఉంటాయట. విరాటరాజు గారి గోవుల సంపద 15 లక్షలకి పెరిగిపోయింది ధర్మరాజు వచ్చేసరికి. అంతపూర్వం మహాయితో 1 లక్షలు కూడా ఉండేవి కదా ఆయనకి. దాన్ని బట్టి చూడండి మరి ధర్మరాజు గొప్పతనం. ధర్మరాజు ఉన్న చోట కోసంపద పెరిగిపోతుంది. ఇంకా సంపద పెరగడం కదా, ఆవుల సంఖ్య పెరగడమే కాదు, పాలు చేపి కురుస్తాయట. వాటంతరవే మనం పెంచకోకుండా నానా బాధపడి కొట్టి 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 పెసకక్కర్లా. వాటంతరవే పాలు కురిపిస్తాయి, బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అటువంటి దేశం ఎక్కడుందో ఆ దేశంలో ధర్మరాజు ఉన్నాడు. ఆ దేశం ఎక్కడుందో వెతుక్కోండి అన్నాడు భీష్ముడు. అన్ని తెలుసు కూడా ఇంక అక్కడ కులు ఇవ్వాల. వెంటనే కృపాచార్యుడు అన్నట్ట. కృపాచార్యుడు కొంచెం తొందరపాటు అని చెప్పి వెర్రి బ్రాహ్మణుడు లేచి అన్నాడు, భీష్ముడు చెప్పిన దాన్ని బట్టి అలాంటి లక్షణాలు ఉన్న దేశం బయటపడిపోయింది అన్నాడు. ఏమిటో నాకు తెలుస్తోంది, అయినా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. వెతకటానికి తగిన పద్ధతుల్లో పాండవుల్ని వెతికించడం మనం చెయ్యవలసిన పని. కాలయాపన చెయ్యకుండా వారిని వెతకాలి. బహు విధాలుగా వెతికితే పాండవులు కనిపిస్తారు. అది అలా ఉంచు. పాండవులు బయటపడతారనే నమ్మకం నాకు లేదు. కృపాచార్యుడు మళ్ళీ అంటాడు, వాడు బయటపడతారనే నమ్మకం నాకు లేదు. అజ్ఞాతవాసం పూర్తి చేసేసినట్టే వనవాసం ఎలాగో అయ్యింది. దగ్గర దగ్గరగా పూర్తిగా వచ్చింది లెక్క. నా దృష్టి ప్రకారం దగ్గరకు వచ్చేసింది. మహావీరుడైన ఆ పాండవుల మనస్సుల్లో అజ్ఞాతవాసం ఎప్పుడు పూర్తవుతుందా? ఈ దుర్యోధనుణ్ణి సర్వనాశనం, దొంపనాశనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దుర్యోధనుడికి నాశనం తప్పదేమో అనిపిస్తుంది. కాబట్టి మనం ఊరుకోకూడదు. అంటే వాడు నాశనం కోరుకుంటున్నారు వీడి పైకి. అయినా మనం ఊరుకోకూడదు, మన పని మనం చెయ్యాలి. అల్లు చెయ్యి నన్ను పగతుని దశ తలపు కలుగ వల్లయునని న దర్పోజ్జల దోర్బలులగు కౌంతేయుల మన మెలమి కలిమి నచ్చియ జిట్టులే మర్రనగునే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు లోకంలో. అల్పులైనా శత్రువుల విషయంలో జాగరూకతతో మెలగాలి. అలాంటప్పుడు ఉద్ధతులు భుజబల సంపన్నులైన పాండుకుమారుల్ని మన బలం మీద నమ్మకంతో, మన సంపదల మీద నమ్మకంతో ఉపేక్షించకూడదు. పులులు తినేశాయి, సింహాలు తినేశాయి, గట్టి మొలిచింది అనేది ఒక్క వెర్రి విధవలు చెప్పే మాట. దుర్యోధన నా మాట విని, మన బలమెంత అంతయు సమగ్రమ సమగ్ర సముద్యమ దుర్దమంబుగా మునుమునుగూర్చి. మన బలాలు ఎక్కడెక్కడున్నాయో వాటినటి రెడీ చేయించు. ఇంచేతంటే అజ్ఞాతవాసం పూర్తయ్యాక పాండవులు మన మీదకు దూకుతారు, యుద్ధం తప్పదు. ముందుగా మన సైన్యాన్ని సన్నద్ధం చేసి పెట్టుకోవాలి. మనల్ని అంత తేలిగ్గా అణచడానికి వీలు కాకుండా సమీకరించాలి. ఆ తర్వాత మనకు సహకరించే సేనలను కూడా రప్పించాలి. ఉభయ సైన్య విజృంభణం చేత, అంటే మన సైన్యం మనకి సాయం చేసే వాళ్ళ సైన్యం, ఈ రెండూ కలిసి విజృంభించాలి. రారాజు గారి ప్రస్తుత కర్తవ్యం ఇది. పాండుపుత్రులు తమ మాటకి నిలబడి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన తర్వాత యుద్ధానికి సిద్ధపడకపోతే సంధి చేసుకోవాలి. కాదు, కోపం మాకెక్కువ, ఆ దుర్మార్గులు శిక్షిస్తామని యుద్ధానికే సిద్ధపడితే అప్పుడు కూడా బాబ్బాబు ఏదో జరిగింది, మేము యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు అని మనం ఆ రకంగా సంధి చేసుకోవాలి. వాళ్ళు ఎలాగో యుద్ధానికి సిద్ధపడరు, అప్పుడు ఎలాగో సంధి చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు యుద్ధానికే సంసిద్ధులైనా సంధి చేసుకోవాలి. అంచేత పాండవుల విషయంలో మనం ఏమని పాటు ఉండకూడదు అనగా, దుర్యోధనుడు బాగా ఆలోచించాడు. ఆలోచించి ఆలోచించి అప్పుడు కాసేపు ఇలా తీక్షణంగా ఆలోచించాడు. వాడే కేవలం పొగరుపోతూ రౌడీ అనే కాదు, కాస్త బుర్రన్నవాడు కూడా. వాడే సామాన్యుడైతే అంత తేలిగ్గా పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డు. కానీ మూర్ఖపు కోపం వల్ల తెలివితేటలు తగ్గిపోతున్నాయి. అప్పుడప్పుడు ఆలోచించే శక్తి ఎందుకు కోల్పోతాడు? సహజంగా తెలివైన వాడైనా మూర్ఖత్వం కోపం వల్ల పోతాయి. ఇప్పుడు వీడు ప్రస్తుతం కొంచెం ఆలోచించాడు. ఆలోచించామన్నాడు, సింహబలుడు భీమసేనుండు శల్యుండు హలధరుడు సమాన బలము వార లొండరులను గెలుచునుత్సాహమును గల రుద్ధతులును బాహు యుద్ధపరులు. నాకు తెలుసు నలుగురే నలుగురున్నారు ఈ సృష్టిలో, వాడు నలుగురు ఒకరికొకరు సమానం. అందులో సింహబలుడు కీచకుడు, భీముడు శల్యుడు, శల్యుడు అంటే పాండవుల మేనమామ మాద్రి అని పాండురాజు గారి రెండవ భార్యకు అన్నగారైన మద్ర దేశాధీశ్వరుడు ఆ శల్యుడు, తర్వాత నాలుగోవాడు బలరాముడు. ఈ నలుగురి బలాలు సమానం. ఈ నలుగురికి ఒకరితో ఒకరు బాహుయుద్ధం చేసి జయించాలనే కోరిక కూడా లోపల ఉంది. అది నేను ఎరుగుదను. కానీ సాధారణంగా ఆ పరిస్థితి రాలేదు ఇంతవరకు. వీరెప్పుడు ఒకరినొకరు గెలవాలనే ఉత్సాహం గర్వం కలవాడు. ఆయుధాలు అక్కర్లేకుండా పోరాడాలంటే ఈ నలుగురే. మిగతా వాళ్ళు గదలతో యుద్ధం చేయాలి. వారికి తెలుసు తన బలహీనత, గద ఉంటే తను విజృంభిస్తాడు. ఆయుధం లేకపోతే భీముడితో యుద్ధం చేయలేడు వాడు దుర్యోధనుడు. అందువల్ల తనను పోల్చుకోలేదు అక్కడ. అందువల్ల పరశురాం, భీముడు, బలరాముడు, కీచకుడు, శల్యుడు ఈ నలుగురు ఆయుధం లేకుండా ఒకరితో ఒకరు విజృంభించి యుద్ధం చేయగలరు. ఇంకా పంచమన్న అను సుశ్రుమ ఐదో వాడిని అసలు నేను వినలేదు అన్నాడు వాడు. వాడే అనేసాడన్నమాట, ఇంకొక వాడు వీళ్ళతో సమానుడైన ఐదవ వ్యక్తిని నేను వినలేదు. కొంత కోపం లేదు కాబట్టి, మూర్ఖత్వం లేదు కనుక ఇప్పుడు ఒప్పుకున్నాడు. మరి వీళ్ళు యుద్ధం చేస్తే ఎవరో ఒకడు వీళ్ళలో ఇంకొకటి చంపడం తథ్యం. అంతే కదా, నలుగురు యుద్ధం చేశారంటే వాళ్ళలో ఎవరో ఒకడు మరొకడు చంపడం తప్పదు. ఇప్పుడు బాగా ఆలోచిస్తే తక్కిన వారలో అతనికి దవ్వుల చోటుల వారు. తక్కిన వాళ్ళు అంటే ఎవరు? శల్యుడు, బలరాముడు ఇద్దరు బాగా దూరంగా ఉన్నారు. వాడు వాళ్ళ రాజ్యంలోనే ఉన్నారని నేను ఎరుగుదాను. ఇంకా కీచకుడికి దగ్గర ఎవరున్నట్టు అనమాట, వాయుజుండొక్కడ ఇంక సింహబులు నుద్దతి మాంచిన మాంచువాడు అతండక్కడ నిల్చగా వలయు ఆసతి ద్రౌపది కాగ నోపు వేరొక్కరుడాచి కీచకుల నోర్వ గజాలమి మీరెరుంగరే. భీముడు తప్ప మిగిలిన బలరామ శల్యులు సింహపురుడికి దూరంలో ఉన్నారు. కాబట్టి భీముడే ఆ సింహపురుడి గర్వాన్ని అణచగలవాడు. బహుశా భీముడు అక్కడ ఉండి ఉండవచ్చు, ఆ స్త్రీ ద్రౌపది అయ్యుండొచ్చు. ద్రౌపది పరమ సౌందర్యవతి గనక ఆ సౌందర్యాన్ని చూచి మోహంతో మత్తెక్కి మూర్ఖుడైన కీచుకుడు ఆమె వెంట పడి ఉండాలి. రహస్యంగా గంధర్వులు చంపారనే వంకతో భీముడు వాడిని పిండి ముద్ద చేసి ఉండొచ్చు. భీముడి కోపం కూడా మనకు తెలుసు, మిగతా వాడిని చంపితే అంతలా పిండి పిండి చేయరు, వెరగొట్టి చంపేసి వదిలేస్తారు తప్ప ఇలా ముద్ద చేసేటంటే అంత వెర్రి కోపం పిచ్చి కోపం భీముడికి అయ్యి ఉండొచ్చు. భీముడి కోపం కూడా వీడికి తెలుస్తోంది. ఇప్పుడు గంధర్వులను నెపంబున అంధతమస వృత్తి అనిలసుతుడు గర్వాంధమతి సూతు సవాంధవముగా చంపిగాక పరులకు వశమి. గంధర్వులు చంపారనే వంకతో కటిక చీకట్లో వాయుపుత్రుడు భీముడు మహాగర్వాంధకారంతో ఉన్న కీచుకుండి బంధు సమేతంగా పచ్చడి చేసి ఉండవచ్చు. పైగా పితామహుడు ఉపదేశించిన లక్షణాలు విరాటరాజు గారి కొలువులో కనపడుతున్నాయి. మన పితామహుడు ఏమన్నాడు, భీష్ముడు పాండవులున్న చోట సంపదలుంటాయి, ధర్మరాజుంటే గోసంపద సస్యశ్యామలం ఇవన్నీ ఉంటాయన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అదే నేను విన్నది ఏమిటంటే విరాట రాజు గారి యొక్క గోసంపద విపరీతంగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడంలో కూడా సామాన్యం కాదు, అలా లక్షల్లో గడిపోయిందట. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తరచుగా దారిద్ర్యం అనుభవించే విరాట రాజు గారి పొలాలన్నీ ఎగపండేస్తున్నాయట, విరగబండేస్తున్నాయట. ఎరువులు లేవు, పెంట వేయడంలా, వర్షాలు చక్కగా కురుస్తున్నాయట, అద్భుతంగా పండుతున్నాయట, పెద్దగా దున్నకుండా పండుతున్నాయట. అది కూడా ఆశ్చర్యం, బాగా దున్ని కష్టపడి బీజాలు వేయక్కర్లేకుండా పండుతున్నాయట. చెట్లన్నీ పచ్చగా ఉంటున్నాయట, అంటే ధర్మరాజు ఉంటే చెట్లు పచ్చగా ఉంటాయి, క్లీన్ అండ్ గ్రీన్. అక్కడ అద్భుతంగా ఉన్నది ప్రదేశం అని విన్నాను. దీన్ని బట్టి ధర్మరాజు అక్కడ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, మనం వెళ్ళి విరాట రాజు గారి నగరాన్ని చుట్టుపెట్టి గోవులను అపహరించేద్దాం. మనకి మధ్యలో గోవులు తగ్గాయి, ఆవులు తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ పాండవులు అక్కడుంటే ఏం చేస్తారంటే ధర్మరాజుకి కృతజ్ఞత ఎక్కువ, తాను పనిచేసేటటువంటి విరాట రాజు రక్షించడానికి యుద్ధానికి వస్తాడు. వచ్చేటట్టు ఆయన ధర్మరాజు అని కనిపెట్టేసి ఆయన మళ్ళీ వెళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యనొచ్చు. ఒకవేళ పాండవులు అక్కడ లేకపోతే అబ్బో మనకి బంగారం లాంటి గోవులు వచ్చి పడిపోతాయి, ఇంకా సంపద గో సంపద విపరీతంగా వస్తుంది. అంతేకాదు విరాట రాజు గారు వస్తువులు కొల్లగొట్టేయచ్చు మనం, అది లాభమే ఇది లాభమే. పాండవులు ఉంటే ఒక లాభం, లేకపోతే వస్తు లాభం, మొత్తం బంగారం నగలు అన్ని కొలగొట్టేయచ్చు. ఏదైనా మనకే లాభం అనుకుంటున్నాను ఏమంటారు అనగానే వెంటనే అక్కడ త్రిగర్త దేశాధిపతి ఇశ్వరం అనేవాడు ఉన్నాడు. ఆ త్రిగర్త దేశాధిపతికి మీకు ఇదే చెప్పా, విరాట రాజు గారితో చాలా కాలం నుంచి శత్రుత్వం, చాలా మందితో పూర్వవాడు ఆ దుష్టుడు. కీచుకుడు ఉండగా విరాట రాజు గారి మీదకి దండయాత్రకి వెళ్ళాడు, కానీ అక్కడ కీచుకుడి వల్ల చావు దెబ్బలు తిన్నాడు. సరిగ్గా విరాట రాజు గారి సరిహద్దు దగ్గరే ఉన్నాయట వాడి యొక్క పొలాలతో ఉండే మాన్యం గ్రామాలు. ఈ కీచుకుడు ఉన్నప్పుడు వాడిని చేయించి ఆ మాన్యం గ్రామాల్లోకి వెళ్ళి కప్పం తీసుకొనివ్వకుండా ఆ పంట అంతా కొట్టుకుపోతూ ఉండేవాట. సుశర్మకి వాడికి అదో తగదా, సరిహద్దు ఎప్పుడు దిక్మాలు కూడా సరిహద్దుల దగ్గర ఉన్నవాడికి అప్పుడు ఇప్పుడు కొట్లాడలే. ముఖ్యంగా కొన్ని చోట్ల స్థలం దగ్గర గజం కోసం కోర్టులో కడతారు వీళ్ళు, నిజానికి అక్కడ గజం కోర్టులో కొన్ని లక్షలు తగలేస్తారు. ఈ కోర్టు చుట్టూ తిరిగి లక్షలు తగిలేసే దుర్మార్గులకు ఒక్క గజం దానమిద్దామనే జ్ఞానం ఉండదు, అదే విచిత్రం తెలియదు, అదే సృష్టి రహస్యం. మరి ఏం చేస్తాం, సరే ఇదంతా దృష్టిలో పెట్టుకున్న త్రిగర్త దేశాధిపతి సుశర్మ ఏమన్నట్ట, కాసేపు పక్కనున్న దుశ్శాసనుడితోటి కర్ణుడితోటి మాట్లాడాడు, వారితో మాట్లాడాలి. మాట్లాడాక తర్వాత దుర్యోధనుడిని ఉద్దేశించి లేచి నిలబడి ఇలా అన్నాడు, దుర్యోధన సార్వభౌమ పూర్వం కేకయులు సాల్వరాజుల సహాయంతో కీచకుడు నన్ను యుద్ధంలో చావగొట్టేశాడు. ఆ కీచకుడు చనిపోక ముందు వాడిని ఓడించగలిగే అవకాశం నాకు చిక్కల, వాడితో యుద్ధం చేయలేకపోయాను నేను, వాడు నన్ను చావగొడతాడు కనుక, అంటే వాడు బతుకుంటే నేను అటు కన్నెత్తి చూడలేను. ఇప్పుడు నేను అవమాన భారంతో ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను పంపు. ఆ విరాట రాజు గారి రాజ్యానికి సమీపంలో నా అగ్రహారాలు మాన్యపు ఒళ్ళు ఉన్నాయి, అక్కడ పంటలు పండాక శిస్తు నేను తీసుకోవాలి. ఆ శిస్తు నన్ను తీసుకునివ్వకుండా కీచుకుడు అడ్డుకుని నన్ను పస్తు పెడుతున్నాడు, అందువల్ల వాడికి తగిన శాస్తి చెయ్యాలి అని చేత నన్ను పంపించు. కౌరవ సైన్యాన్ని నా సైన్యాన్ని కూడా కొంత వెంటబెట్టుకుని వెడతాను. దక్షిణం వైపున ఉండే మార్గం గుండా వెళ్లి ఆ దక్షిణం వైపు ఉండే గోవులని పట్టుకుంటా. వాడు ఎదురొచ్చాడా, వాడిని ఆక్రమించి సప్తాంగాలు కొల్లగొడతా. రాజ్యానికి 7 పార్ట్లు ఉంటాయి, సప్తాంగాలు అంటారు. రాజు, మంత్రి, రాజుగారి యొక్క మిత్రుడు, కోశం అంటే ధనాగారం, ట్రెజరీ అనమాట, రాష్ట్రం, దుర్గం, కోటం అనమాట, బలం అంటే, బలం అంటే సైన్యం. ఈ 7 సప్తాంగాలు అంటారు. ఇవన్నీ నాశనం చేసి మొత్తం సంపదను పట్టుకొస్తాను, ఇంకా రాజ్యాన్ని సంపూర్ణంగా వశపరుచుకుంటాను. అయాచితమైన అవకాశం నాకు వచ్చింది, అతని అహంకారం అంతా అణిచివేస్తాను, శీఘ్రంగా పశువులు తెస్తాను. విరాట్ రాజు నా వెనక వచ్చి అడ్డపడినప్పుడు అతనితో పాండవులు కూడా వస్తే ఒకవేళ వాళ్ళని అడ్డుకుని గుర్తించి మీకు చెబుతా, అప్పుడు మీరు ఎలాగో వాళ్ళని మళ్ళీ అరణ్యవాస అజ్ఞాతవాసానికి పంపించవచ్చు. ఎలా చూసినా ఈ పనికి నేనే తగినవాడిని అనగా కర్ణుడు ఇలా అన్నట్ట. కర్ణుడికి ఎక్కడ మళ్ళీ దుర్యోధనుడు ఆలోచిస్తాడో అని వెంటనే సపోర్ట్ చేయాలి వీడికి, ఇంత పూర్వం వాడు మాట్లాడుకున్నారు. అందుకని పరవశమై త్రిగత్తేశ్వరుడిట్ల నుటుచితమింక జననాయకుడెప్పరుసున నానతి ఇచ్చెను దొరలేమని రట్ల చేయ తుది కార్యమగును. సుశర్మ పట్టుదలతో ఇలా మాట్లాడడం బాగానే ఉంది, ఎందుకంటే ఓడిపోయిన వాడికి పట్టుదల ఉండాలి. ఇంకా మన రాజుగారు దుర్యోధనుడు ఏమంటాడో, పెద్దలు ఏం మాట్లాడతారో అలా చేద్దాం అనగానే ఆ కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు సభాసదులందరినీ చూశాడు. దుశ్శాసనుడితో అన్నట్ట, అందరికి ఇలా చూసి మాట్లాడటం మాత్రం దుశ్శాసనుడితో అంటున్నాడు, ఈ పెద్దలందరూ అనుమతిస్తే మన సేనల్ని 2 భాగాలు చేద్దాం, 2 భాగాలుగా త్రిగర్త దేశాధిపతితో ఒక భాగం పంపుదాం, 2వ భాగం తీసుకుని 2వ రోజు మనం వెడదాం. ముందు రోజు సుశర్మ వెడతాడు, 2వ రోజు మనం వెడదాం. పెద్దలందరూ అనుమతిస్తేనే మాట్లాడుతున్నాడు వాళ్ళందరికీ ఆనందం కలగడానికి, టెక్నిక్ ఇక్కడ. కానీ అస్సలు వాళ్ళ మాటకే సాకుండా 2 పార్ట్లు చేసేద్దాం, ఇలా వెడదాం ఇలా వెడదాం, ఊరికే నామకే వస్తే చెబుతున్నట్టు అనమాట. వాడు చేసే పని వాడే చేస్తాడు, పొరపాటు అవడమాట వెంటవాడు. అనగాని ఇలా 2 చేతులు జోడించి నుదుటికి చేర్చి నమస్కరించాడు దుశ్శాసనుడు. అన్నగారంటే పరమభక్తి వాడికి, అన్నయ్య అలాగే చేద్దామన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఆదరంగా గౌరవంతో సభాసదులకేసి తిరిగి ఇలా అన్నాడు, మున్ను సుశర్మదాను బలముందని గోవుల బట్టు పట్టినల్ వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి శానల నల్లగొంచు శౌర్యోన్నతి సూపువాడయ్య సముత్తతిమైనట వేర కౌరవుల్ కొన్నిటి పట్ట కయ్యమునకుల్ పరతెల్తురు పాండునందనుల్. ముందుగా సుశర్మ తన సైన్యంతో పోతాడు, మనం పంచి ఇచ్చినటువంటి సైన్య భాగాన్ని తీసుకుని దక్షిణం వేపుండే గోవుల్ని పట్టుకుంటాడు. పట్టగానే విరాట రాజు గారు తన పరాక్రమంతో చుట్టుముడతాడు. కాని వాడి దగ్గర కీచకులు ఉండరుగా, పైగా బలం కూడా తగ్గిపోయింది. మన గౌరవుల సైన్యం వాడిని బంధించేసి తీసుకొచ్చేస్తే గోవుల్ని, అప్పుడు పాండవులు బహుశా ఉంటే యుద్ధానికి వస్తారు, అప్పుడు పాండవులు బయటపడిపోతారు. ఒకవేళ లేకపోతే ఆ సైన్యం, మన సైన్యం, ఆ త్రిగర్త సైన్యం ఆ ఊళ్ళు పట్టుకొస్తుంది. ఈలోపు మనం 2 వైపు నుంచి సైన్యం సేకరిద్దాం, మనం ఉత్తరం వైపుండే గోవులు పట్టుకుందాం. ఒక రహస్యం చెబుతున్నా, మనకి ఇక్కడ నుంచి వార్త వెళ్ళేలోపు సైన్యం వెళ్ళి చుట్టుముట్టాలి. వాడికి తెలుసు ఇప్పుడు తమకు ఎలా అయితే వార్తాహరులు ఉన్నారో, గూఢచారులు, ఇక్కడ కూడా ఎక్కడైనా రహస్యంగా విరాట్ రాజు గారు గూఢచారులు ఉంటారు సభలో, ఈ గూఢచారులు అక్కడికి వెళ్లి ఈ వార్త విరాట రాజుకి చెప్పే లోపు మనం వేగంగా వెళ్లి సైన్యంతో పట్టుబడి చుట్టుముట్టేద్దాం. ఎంత వేగంగా వెళ్ళాలంటే అంత వేగంగా వెళ్ళాలి, అసలు వార్త బయటికి తెలియకుండా పొక్కకుండా వెళ్ళి ముట్టేద్దాం అని మళ్ళీ సుశర్మ కేసి చూశాడు. ఇలా అంటున్నాడు పెద్దవాడు, ఊ అండలా ఆండలా ఈలోపు వీడు చెప్పేస్తున్నాడు. ముహూర్తం కూడా పెడతట్టువాడు కాస్త, పాపం దుర్యోధనుడి ముహూర్తం వాడు ఏమని పెట్టాడు, బహుళాష్టమి ఈతడు సన్నహనముతో పశుల పట్టు. బహుళ అష్టమి నాడు అమావాస్యతో పూర్తయిపోతుంది వెళ్ళది, అష్టమి నాడు వెళ్ళదాం. వాడి దృష్టి ఎలా ఉందంటే అమావాస్యతో పాండవుల యొక్క అరణ్యవాసం పూర్తవుతుందని కనిపించాడు, సప్తమితో పూర్తయిపోయింది వెళ్ళది. వాడు ఏమనుకున్నాడు, దృష్టిలో కొంచెం పొరపాటు ఏమని పెట్టాడంటే పాండవులు సప్తమి నాడు ప్రారంభించారు కాబట్టి సప్తమి నాడుతో అయిపోయింది అది. వాడేమనుకున్నాడు, బహుశా పాఠ్యం నుంచి మొదలెట్టారేమో అనుకున్నట్టు వెరిమోహం. అందుకని ఏమనుకున్నాడు, అమావాస్య వరకు గడువు ఉంది అంచేత బహుళ అష్టమి నాడు మన సుశర్మ మంచి సైన్యంతో దక్షిణం వైపు గోవుల్ని పడతాడు. నవమిని మన గోగ్రహణమని నిశ్చయించిన అహికేతను పలుకులకు మహా ఆహ్లాదమునన్ నవమి నాడు మనకోగ్రహణం. బహుళ అష్టమి నవమి పరిగ్రహం అంటాం కదా, మరి ఈయన ఎలా పెట్టాడు? తెలివి తక్కువవాడు దుర్యోధనుడు. అక్కడ అంతమంది పండితులు ఊరుకుంటారా? కృపాచార్యుడు ఉన్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళడానికి, కోర్టు కేసుల్లో వేయడానికి బహుళ అష్టమి, నవమి, అమావాస్య, ద్వాదశి చాలా గొప్పవి, చాలా అద్భుతమైనవి. కానీ ఆ ఘడియలు జాగ్రత్తగా చూసుకుని సరిగ్గా ఆ అష్టమి రాకలో మొదలు పెడితే యుద్ధానికి విజయం పొందుతారు. మరి వీళ్ళు ఎందుకు విజయం పొందలేకపోయారంటే, అష్టమి తిథి నాడు యుద్ధానికి బయలుదేరవలసినటువంటి వాడు తొందరపడి ఆ తిథి రాకుండా బయలుదేరిపోయాడు. వాడు ముందు అడుగు పెట్టడం వల్ల, తొందరపాటు పడటం వల్ల పాండవులకు విజయం వచ్చింది. అది కారణం. చాలా తమాషా ఉంటుంది. అమావాస్య నాడు పెట్టారట పాండవులకి కౌరవులకి యుద్ధం ముహూర్తం. సహదేవుడు ముహూర్తం పెట్టాడు కౌరవ పాండవులకి యుద్ధానికి. దుర్యోధనుడు వచ్చి, సహదేవ నువ్వు జాతక విభాగంలో మంచి పండితుడివి, ముహూర్తాలు బాగా పెడతావు, ముహూర్త తర్పణం నీదే, మేము నిన్ను చంపాలంటే, పాండవులు జయించాలంటే మంచి ముహూర్తం ఏమిటి అని అడిగట. ఏంటి దుర్యోధనుడు, మేము మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని ఓడించాలి, ఓడించాలంటే మంచి ముహూర్తం పెట్టవయ్యా సహదేవ అని. సహదేవుడు అన్నాడు, అలాగే అమావాస్య నాడు ఫలానా టైంకి మీరు మొదలు పెట్టండి అన్నట. ఇంతలో కృష్ణుడు వచ్చి, కొంప ముంచేసావు నీ అమ్మగాడు, పాడ ఇలా ముహూర్తం పెట్టు, మిమ్మల్ని చంపేస్తాడు కదా అంటే, ఏమో జ్యోతిష్కులు నిన్ను చంపుతామన్నా ముహూర్తం పెట్టాల్సింది, అది నీవు, అంచేత నా దగ్గరికి ఎవరు రాకండి, ముహూర్తం పెట్టినా చంపడానికి లేని పోను కూడా, మీరు మంచివాళ్ళు, మరి ఇప్పుడే పెట్టేశాను అన్నట. సరే నీ పనిలా ఉందా అని చెప్పి ఆయన ఏం చేశాడు కృష్ణుడు, అమావాస్యకి ముందు రోజునే పాండవులు విజయం పొందాలి అని అత్యం చేయించట. అమావాస్యాయం తిథవు అని సంకల్పంలో చెప్పాట. ఋషులందరూ, కృష్ణ రేపు కదా అమావాస్య అన్నారు, ఇప్పాడే అమావాస్య, తర్పణాలు ఇచ్చేయండి అన్నట్టు. వాడు తర్పణాలు ఇచ్చారు. ఇలా ఋషులు ఇచ్చేసరి దేవతలు ఇచ్చారు. అప్పుడు సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి కిందకి భూలోకానికి వచ్చి, కృష్ణ కృష్ణ అమావాస్య రేపు కదా, నువ్వు ఇవాళ సంకల్పం చెప్పావు ఏమిటి అన్నారు. అమావాస్య అంటే ఏమిటి అన్నాడు కృష్ణుడు. సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు ఎదురుకుండా నిలబడితే అమావాస్య కదా అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారు అన్నట్టు, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురుకుండా ఉన్నారు, ఇప్పుడు అమావాస్య అయ్యాం తిదామని మళ్ళీ సంకల్పం చెప్పి నీళ్లు పోయించాడు. ఆ విధంగా ఒక రోజు ముందుకు లాగి పాండవుల్ని కాపాడాడు ఆయన. లేకపోతే ఆ ముహూర్తానికి నిజంగా యుద్ధం జరుగుంటే, వాడు సహదేవుడు పెట్టిన ముహూర్తానికి పాండవులు మొత్తం క్షవరం. మహానుభావుడు కృష్ణుడు అలా కాపాడుతున్నాడు, ఆనాడు ఆ కృష్ణుడు కాపాడుతున్నాడు, ఇప్పుడు ఈ అంబికా కృష్ణుడు నన్ను కాపాడుకొస్తున్నాడు, ఎవరు కాపాడు. ఈ విధంగా బహుళ అష్టమి నాడు వీడు పెడతాడు, నవమి నాడు మనకోగ్రహణం అని నిశ్చయించిన అహికేతనుడు వాడు జెండా మీద పావును పెట్టుకున్నట్ట నల్లతాజుపావుని. నల్లతాజుపావును పెట్టుకున్నాడు ఏంటంటే, వాడి పావు విషం, వాడి తలంత విషం, తోకంత విషమే, అందువల్ల ఆ జెండా మీద పావును పెట్టుకున్నట్ట. అలా పావుని పెట్టుకున్న జెండా కలిగినటువంటి దుర్యోధనుడి మాటలకు ఆనందం కలిగింది. యుద్ధం అంటే బాగా ఉత్సాహం. ఎప్పుడు ఇంట్లో తిరిగి పడుకుంటున్నాం, ఈ మధ్యకాలంలో యుద్ధాలు లేవు, యుద్ధంలోకి వెడితే భలే ఉంటుంది, అందరూ యుద్ధానికి సంసిద్ధులయ్యారు ఇలా అనుకుంటున్నారు. కాని పాండురాజసుతులు పాంచాలియును తమ్మునరుల రుంగకుండ తిరుగవలయు దుష్కరం పుటేడు తుది చేరవారే ఎవ్వరును దీని తలపవలను లేదా. పాండవులు ద్రౌపది తమను ఇతరులు గుర్తించకుండా, అంటే అజ్ఞాతంలో ఉండవలసిన కాలం మొత్తం పూర్తయిపోతుంది, దాని గురించి వారెవరూ ఆలోచించలేకపోయారు. తెలుసున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన ఒకటి చెప్పపోయిన ఒకటి వీళ్ళు అక్కడికి వెళ్ళేలో పయ్యపోతుందనే ధైర్యంతో ఊరుకున్నారు. సుశర్మ గారు వెంటనే తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. మంచి కవచాలు, అశ్వాలు, తనుత్రాణాలు, ఆయుధాలు, బిరుదులు ధరించాడు. యుద్ధ సామగ్రితో బయలుదేరాడు. శత్రు సైన్యాన్ని వశపరుచుకోవాలి, ఆవులు సంపాదించాలి, ధనం సంపాదించాలి, పైగా భటులతో అన్నట్ట, మీరు వీరోచితమైన యుద్ధం చెయ్యండి, మీకు దొరికిన సంపదలని మీవే, మీరు కొల్లగొట్టలేదు, కొల్ల మీదే, శత్రువుల ఇల్లు గొల్ల, మీ ఇల్లంతా ఫుల్ అయిపోవాలి, మీ ఇష్టం అన్నట్ట. అమ్మో అలా అయితే ఇంకేమని చెప్పి వాడు కొల్లగొట్టడానికి ఆనందంగా బయలుదేరారు. చారుల ద్వారా విరాట్ రాజు గారి పశువులు ఉన్న చోటుకెళ్ళి వార్త చెప్పకుండానే రమాంతంగా వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ మొత్తం గోవులు పట్టేస్తున్నారట. అంటే విరాట్ రాజు గారు గోవులు దక్షిణం వైపు ఉత్తరం వైపు రెండు వైపులా రెండు బాట్ల కింద పెట్టారు. దక్షిణం వైపు ఉండే గోవులు నేను పట్టేసుకున్నాడు. దాంతో కాపల వాళ్ళు ఉంటారు కదా గోపాలకులు, అరే ఎవరు వచ్చారా, మన ఆవులు ఎత్తుకుపోతున్నారని బాణాలతో యుద్ధానికి సిద్ధపడ్డారు. సుశర్మ అన్నాడు వీళ్ళ నాశనం చేయండి అని. సుశర్మ దగ్గర ఉన్న మహాభయంకరమైన సైన్యం 1000 లక్షల కింద బాణాలు కొట్టేసి చితక్కోటి పారేసింది. దుర్బలులైన పాపం సామాన్య గోపాలు లేదో చిన్న చెత్తక దొంగలు వస్తే కాపాడగలరు కానీ కౌరవ సైన్యం అది పైగా సుశర్మ సైన్యం రెండు కలిపి ఉన్నాయి. చచ్చిన వాడు చావగా ఒళ్ళంతా బాణాలు తగిలి నెత్తులు కారిపోతున్న శరీరంతో ముక్కులు కాళ్ళు చేతులు తెగిపోగా విపరీతంగా ఏడుస్తూ పరుగు పరుగున విరాట్ రాజు గారు ఉన్న సభలోకి ప్రవేశించారు. ఇదేమిటి ముక్కులేమిటి కాళ్ళేమిటి రక్తాలేమిటని ఆశ్చర్యపోయి ఈ దుస్థితికి కారణమేమిటని విరాట్ రాజు గారు అడిగట. అయ్యా ఏం చెప్పమంటామండి మాట రావటం లేదు. హయరథదంతి సంతతి నిరంతర దుర్దమలి లభేర్చినే అలయ విసి మూగినట్లకు బలంబులతో త్రిగర్తులెంతయున్రయమున గోవులంబుదివి రక్షకులొక్కట నార్చి తాకినన్ భయద మహాస్త్ర శస్త్రపటు పాత పరంపరదున్మి యుద్ధతిన్. రథ గజ తురగ పదాతి దళాలు వీటిని చతురంగ బలాలు చతుహు అంగము అంటే 4 రకాలు ఉంటాయి. కొంతమంది నడిచి యుద్ధం చేస్తారు. ఈ నడిచే వాళ్ళని ఏమంటారు కాల్బలము. రథాలెక్కేవాళ్ళు అది రథాల సైన్యం. గుర్రాల మీద ఎక్కే సైన్యం తురంగ సైన్యం. ఏనుగుల మీద ఎక్కే సైన్యం గజ సైన్యం. ఈ 4 రకాల సైన్యంతో త్రిగర్త దేశాధిపతి అయిన సుశర్మ మహాభయంకరమైన కౌరవ సైన్యాన్ని వెంట పెట్టుకుని మన పశువుల్ని పట్టుకుపోతున్నాడు. మన గోపాలకులు ఎదిరించగా ఆ సుశర్మ సైన్యం బాణాలతో చాలా మందిని సంహరించారు. మిగిలిన మేము పరిగెత్తుకుని ముక్కులు తెగి కాళ్ళు తెగి నడుములు విరిగి రక్తం కారుతూ నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాం. త్రిగర్తులు గోవుల్ని తొందరగా పట్టుకుపోకముందే అడ్డుకోవాలనే అభిప్రాయం తమకుంటే అంటే నువ్వు యుద్ధం చేసే ఓపుకుంటే అన్నమాట వెళ్ళి వారు దాటిపోకుండా మీరు వెళ్ళి కాపాడుకోండి. ఈ మాట ఎందుకన్నారు వాళ్ళు కీచుకుళ్ళేడు ఇప్పుడు అంచేత ఈయన గారు కొంచెం భయపడతాడో ఏమిటో తెలియదు. అందుకని మీరు ఒకవేళ గోవుల్ని రక్షించుకోవాలనుకుంటే తొందరపడండి. ఆ మాటలు విని విరాట్రాజు గారు అదిరిపోయాడు. ఏమీ నిక్కమే ముందు రొంగటి త్రిగర్తేసుండు మద్గోధన స్తోమంగుని పోవు తెంపునకు నుద్యోగించేనే మేలు మేలామై తోడని పోవుగా కయని వీరాలాపముల్వల్కి ఉత్తామ క్రోధ శిఖాకలాప వికటోద్యద్భ్రూకుటి స్ఫూర్తి. ఏమిటి ఈ విషయం యథార్థమా? ఇంతకు ముందు నా పరాక్రమాన్ని చవిచూచా ఈయన పరాక్రమా అది కీచుకుడి పరాక్రమం. ఆ విషయం మర్చిపోయా ఉంటాడు. ఇంతకు పూర్వం నా పరాక్రమాన్ని చవిచూచాడు కదా ఈ సుశర్మ. నా గోధనాన్ని అపహరిస్తాడా మన కొల్లవాళ్ళని చావగొడతాడా మంచిది చూద్దాం ఏం చేస్తాడు ఎక్కడికి పోతాడో నేను చూస్తాను అని వీరోక్తులు పసిగి మీసం మెలేశాడు. కొంచెం నెరిసిపోతున్న మీసం మెలేసి మంత్రుల్ని చూచి విరాట్రాజు గారు ఇలా అన్నాడు. మంత్రులారా లేవండి ఇప్పుడే మనం వెంటనే వెంటాడకపోతే మన పశు సంపద చేదారిపోతుంది మనకు అవమానం నష్టం తప్పదు. మీరు తగు రీతిగా ఉపక్రమించండి. మన సేన యొక్క ఔద్ధత్యంతో భూమి కంపించిపోవాలి. సేనాధిపతులను యుద్ధానికి సన్నద్ధుల్ని చెయ్యండి అని నియమించాడు. వెంటనే ఆయన అలా చెప్పగానే యుద్ధానికి సిద్ధమయ్యే ప్రయాణ సిద్ధం అంటారు అని మామూలు ప్రయాణం వేరు యుద్ధ ప్రయాణం వేరు. ఆ యుద్ధ ప్రయాణానికి తూర్యములని పెద్ద కొమ్ము బోరాలు ఊగారట భయని ఊదారు. ఇది ఊదారంటే అందరూ మిలిటరీ వాళ్ళు రెడీ అవ్వాలి. ఆ ధ్వని దిక్కులు చీల్చినట్టు విచ్చలవిడిగా వ్యాపించి సముద్రాన్ని కల్లోలపరిచింది అంత ఊదారట. వెంటనే యుద్ధ సన్నద్ధులైన వీరులు వచ్చారు. అందరికీ ఒరే బాణాలు తీసుకోండి కత్తులు తీసుకోండి గదలు తీసుకోండి ఓయ్ నువ్వు మల్లుడివి ఇంతదాకా బాగా రోజు 2000 చొప్పున గుడ్లు తిని బాగా శరీరాన్ని పెంచావు లే గప్ తీసుకోను అని ఒకడికి ముద్గరం తీసుకోమని మరొకడిని ధనుస్సులు తీసుకోమని మరొకడిని అందరినీ ఉత్సాహపరిచాడు. నిపుణుల్ని నియోగించి అందరికి ఆయుధాలు సప్లై బాణాలు కట్ల కట్ల కింద పెట్టండి వేసేటప్పుడు బాణాలు అయిపోతే పొలలు అయిపోతే ఏం చేస్తాం అంచేత అవి కూడా సిద్ధం చేయించండి అన్నాడు. సారథికేసి తిరిగాడు. రథానికి గుర్రాలు కట్టు కవచాలు బిగించు ఇంతకు ముందు నీ వీరాలాపాలు విన్నాం కీచుకుడికి మంచి రథసారథ్యం చేసావట ఇప్పుడు యుద్ధం వచ్చింది నీ పరాక్రమాన్ని ధైర్యాన్ని ప్రదర్శించు అని అందరికీ అన్నీ చెప్పాడు. తాను అలంకరించుకున్నాడు కాశ్యకొంగు బిగించాడు. పంచి కట్టేటప్పుడు యుద్ధానికి వెళ్లే పంచె సెపరేట్ గా కట్టాలి అక్కడ ఊడిపోకూడదు మధ్యలో దానికోసం ఇబ్బంది పడకూడదు అందువల్ల స్పెషల్ గా దానిని యుద్ధానికి సంబంధించిన చీరే అంటారు. దానిని సింగారించాడు. మంచి కవచం పెట్టాడు కిరీటం పెట్టాడు ఇక్కడ దాకా బొట్టు పెట్టాడు. రథం సిద్ధం చేయబడింది ఎక్కాడు. సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఈలోపు గోపాలకుల్ని, ఒరేయ్ ఎట్టెడుతున్నారో ఏమిటో సీక్రెట్ గా చూడండి అని తెలుసుకుంటున్నాడు. ఇంతలో విరాటరాజు గారు తమ్ముడు వచ్చాట. ఆ తమ్ముడు శతానీకుడు అంటారు. అన్నయ్య వచ్చేసా చూసుకో అని చెప్పి ఒక అక్షౌహిణి సైన్యంతో తమ్ముడు గారు రెడీ అయ్యారట. అతని రాకతో సైన్యం ఉప్పొంగిదట. వారు బలి వచ్చాడు రాని. శతానీకుడికి తమ్ముడు మరోడున్నాడు. అంటే విరాటరాజు గారి పెద్ద తమ్ముడి పేరు శతానీకుడు, ఆ తర్వాత తమ్ముడి పేరు మదిరాసుడు. వాడేం చేశట్ట, అతని తమ్ముడైన మదిరాసుడు కర్ణ జడం జడా సముద్ధూత బలోత్తరేణు పరిధోసరి తాంబరమైన వారణవ్రాతము గొల్చిరా కడకి వచ్చి సముజ్జల హేమ వర్మ నిర్యాత రుచిచ్చటా పటల రంజిత హేతి మహోగ్ర సైన్యుడి. అతని తమ్ముడు శతానీకుని తమ్ముడు మదిరాసుడు యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. అతని సైన్యం వస్తూ ఉంటే దుమ్మలా పైకి లేచిపోతోంది. సిమెంట్ రోడ్లు లేవు కదా, అప్పుడు మరి దుమ్ము పైకి లేస్తోంది. గజబలం వాడికి ఎక్కువట. ఆ ఏనుగుల సైన్యం యొక్క విధానం ఎలా ఉంది, ఏనుగులకి పెద్ద పెద్ద చెవులు చేటల, ఆ చెవులు టపటప కొట్టుకుంటున్నాయి. ఆ చెవులు టపటప కొట్టుకుంటూ ఉంటే కొన్ని వేల విసరకర్రలు పటపట పటపటలాడిస్తున్నట్టుగా ఉంది. ఓ చోట కరెంటు పోతే ఒకడు నాకు విసరడానికి వచ్చాడు పాపం మహాభక్తితో. ఆ గందరగోళంలో ఉపన్యాసం వినే భక్తులు ఏం చేశాడు, ఆ విసిరికర్రని బాదాడు చివరి దాకా. ఆ తర్వాత కాలంతా పచ్చడి పచ్చడి. ఒక్కొక్క చోట భక్తి కూడా ప్రాణం తీస్తూ ఉంటుందంటే ఇదనమాట. ఈ భక్తి చాలా తమాషా అయిందండి. అర్థవరంలో ఊరెళ్ళా. ఆ ఊళ్ళో పురాణం అయ్యాక ఇంటిల్ని పోది మా ఇంటికి రావాలన్నారు. వెళ్ళా. పోనీ వెడితే ఊరుకుంటారా, టీ తాగకపోతే గురువు గారికి నా మీద భక్తి లేదన్నారు. 800 గడపల్లో టీ పోసారండి. ఆ దెబ్బతో నేను చచ్చిపోయి ఇంటికి వచ్చి వారం రోజులు మచ్చెక్కా. ఎంత ప్రేమ ఉంటే మాత్రం 800 టీ తాగుతాడా. పోనీ ఆ 800 టీ ఖర్చు ఇచ్చేస్తే పోనీ ఏదో ఒక గజం పరికి వస్తుంది, అది ఇచ్చాడు కదా అని టీను పోసేసాడు. అంచేత ఇదొక కర్మయోగం. సరే, భక్తి కూడా ఒక్కొక్కప్పుడు ఇబ్బంది. ఈ ఏనుగులన్నీ డబడబలాడించుకుంటూ చెవులుకుంటూ వచ్చేస్తున్నాయి. ఆ సైన్యం చూచి వీళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చింది. వాడికి ఇంకో తమ్ముడు ఉన్నట్ట, ఈ మదిరాసుని తమ్ముడు సూర్యదత్తుడు. వాడేం చేశాడు, రణం మీదకి సైన్యం నడిచే సైన్యం తీసుకొచ్చాడు. అతని తమ్ముడు ఇంకోటి వచ్చాడు శంఖుడు. ఆ శంఖుడు అనేవాడు తెల్లని కవచం ధరించి గుర్రాల మీద సైన్యంతో వచ్చాడు. ఈ సమయంలో వీళ్ళందరూ ఇలా సంసిద్ధంగా సైన్యంతో వస్తూ ఉంటే ధర్మరాజు గారికి తెలుసు కదా, తమ్ముళ్ళని అలా కళ్ళు సైగ చేశాడు. నేను అంటాను, మీకు పిలుపు వస్తుంది, మీరు రెడీగా ఉండండి మీరు అని అని వెంటనే వచ్చేసి అనిల తనయ్య మాత్రి తనయ్యల్ని అక్కడక్కడ కనపడేలాగా మాట వినబడే చోట్ల ఉండండి అని ఆజ్ఞాపించి చాలా నిపుణంగా, అది కూడా చూసారా సైగలతో చెప్పెట్టాను అన్నాడండి. ఆ చూపులు వాళ్ళకే అర్థమవుతాయి. ఇలాంటి చూపులు కొంతమంది ప్రేమికులు మాత్రమే చేసుకోగలరు, ఇంకెవరు చేసుకోలేరు బాబు. అలాంటి సైగలు చేసి ఆయన వాళ్ళని నిలబెట్టి తర్వాత మహారాజు గారు విరాటరాజు గారి దగ్గరికి వచ్చాడు. విరాటరాజా, నువ్వు యుద్ధానికి ఎడుతున్నావని విని మేము కూడా ఇంట్లో తింటూ కూర్చోలేం కదా, నువ్వు వచ్చేదాకా చపాతీలు పూరీలు తింటూ కాలక్షేపం చేయలేవు. ఒక ఋషి చేత ఆయుధ సముత్కర మెల్లను సప్రయోగ మంత్రకముగనభ్యసించి సమరంబునకున్ కొరయైన వాడ గోప్రకరములన్ మరల్చుటకు బంధులు నీవును పోవ నాకు ఇంటి గడన నిల్కి పడియే ఘటింపగపం పురథంపు సయ్యనన్. ఓ రాజా, మంత్రప్రయోగంతో వేసే బాణానికి అస్త్రం అని పేరు. మామూలు బాణం శస్త్రం, అస్త్ర శస్త్రాలు రెండూ నేను ఒక మహర్షి దగ్గర నేర్చుకున్నాను. ఎవరా మహర్షి? మహర్షి కుమారుడే అని ద్రోణుడే అలా చెప్పకుండా మహాత్ముడైన ఒక మహర్షి దగ్గర నేర్చుకున్నా. యుద్ధానికి నేను కూడా సమర్థుణ్ణి, ఇంతో ఘోరం ఒకటి రెండు యుద్ధాలు కూడా చూశా. నువ్వు బంధువులతో గోవుల్ని మళ్లించడానికి వెడుతూ ఉంటే నేను ఒక్కడిని మేము పెడతామండి, మీకు తెలియదు యుద్ధం గురించి, మీరు ఏదో బ్రాహ్మణోత్తములు ఇంట్లో కూర్చోగానండి. అలానకయ్యా, అవసరాన్ని బట్టి సాయం చేస్తాను, ఉడతా భక్తిగా చేస్తాను కానీ అన్నట్ట. సరే కానివ్వండి అని ఆనందంగా, ఈయనకు మంచి రథం ఇవ్వండి, మంచి గుర్రాలు కవచం అన్ని బాగుండేవి ఇవ్వండి. ఆయన పాపం ఎప్పుడు పెద్దగా యుద్ధాలు ఎరగడం, ఏంటి ధర్మరాజు పెద్దగా యుద్ధాలు ఎరగట్ట. అంచేత కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకుని మంచి రథం ఇవ్వండి, అవసరమైతే పారిపోవడానికి పరుగుచ్చే గుర్రాలు కట్టండి అనగానే మంచి రథం ఇచ్చారు. రథం ఇచ్చిన ధర్మరాజు గారు బయలుదేరదామంటే, ఏమండి నేను ఆపుతున్నాను అనుకోకండి, నేనే కాదు ఇంకొంచెం మందిని తీసుకెళ్తే మనకేదో కాస్త సాయపడతారు కదా. చిల్లర శ్రీ మహాలక్ష్మి అన్నారు, ఒక్కొక్కప్పుడు కట్టలే కదా చిల్లర కూడా బలి ఉపయోగపడుతుంది. అంచేత చిల్లర లాంటి వాళ్ళు అనుకోండి పాప వాళ్ళు, మీ దృష్టిలో సామాన్యులు అయినా వాళ్ళని తీసుకెడదాం. మన వలలుడు లావున బంటుతనమున చెనులు రుంగ గసడి సన్నవాడు. మన వంటవాడి సగతి మీకు తెలుసు. మల్లుండి ఓడించాడు, పులులతో సింహాలతో ఏనుగులతో పోరాడాడు. ఆయన గొప్పతనం మీకు తెలుసు. వాడిని తీసుకెళ్దాం అనగానే కళ్ళు వెరిసాయట. అవునవును, ఆయన గుర్తొచ్చాడు. వాడి దంపదగా వాడిని తీసుకెళ్తే సుశర్మ సైన్యాన్ని ఏనుగులతో సిద్ధంగా పీనుగులు చేయగలడు. కానీ అన్నట్టు ఆయనే కాదు, మన తామగ్రంథి అని అశ్వశిక్షకుడు గుర్రాలు బాగా నడుపుతాడు. ఆయన కూడా కొంచెం గొప్పవాడు, నేను ఎరుగుదురు కొంచెం. ఆ పక్కనే ఆవులు నడుపుకునే తంత్రిపరుడు లేడు. ఆ తంత్రిపరుడు శత్రువులనే కంత్రి వేధ వాళ్ళందరినీ చిత కొట్టేస్తాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన్ని పిలుద్దాం అనగా, ఓ మీరు చెప్తే కాదంటామా, వాళ్ళ ముగ్గురికి కూడా మంచి రథాలు బాణాలు అనగానే అందరికి ఇచ్చారట. ఈ విధంగా ధర్మరాజు గారు మిగతా ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఒక్క అర్జునుడిని మాత్రం ఎందుకు తీసుకెళ్ళలేదు, పేడి ఆయన తీసుకెళ్ళకూడదు. ప్లస్ ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన ఎందుకు ఉండాలో అట్టే పెట్టాడు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి అంచేత ఒక్క అర్జునుడు ఒక్కడు ఒక ఎత్తు, వీళ్ళంతా ఒక ఎత్తు. అందువల్ల అర్జునుడిని స్పెషల్ గా అక్కడ అట్టే పెట్టేసి ఈ నలుగురిని తీసుకుబయలుదేరాట. ఈ విధంగా అందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. మెల్లగా ఎక్కడున్నాయో తెలుసుకుని పశువులున్న చోటికి బయలుదేరుతున్నారు. మదగజాలు చెవులు ఆడిస్తూ ఉంటే కలిగిన గాలి తాగడికి అడవుల్లో చెట్లు కూలిపోయాడు. కొన్ని చోట్ల చాప చుట్టగా ఏమండి పెద్ద గాలిస్తే కానీ చెట్లు కూలవు. ఈ ఏనుగులు ఇలా ఇలా చెవులు ఆడించేసరికి ఆ గాలికే చెట్లు పడిపోయి అంటే మామూలు గాలే ప్రభంజనం అన్నారు. అలా బయలుదేరారు వీళ్ళు, ఉత్సాహంతో వెళ్ళారు. ఎదురుగుండా సుశర్మ సైన్యం, సుశర్మ వేగంగా వెళ్లడంలో వీళ్ళు రావాలి, వీళ్ళని చిత కొట్టాలని కసి ఒకవేళ పాండవులు ఉంటే బయటపడతారు. అందువల్ల మెల్లగా వెడుతున్నాడు. ఒరే వీడు చుట్టుముచ్చింది ఆక్రమించండి అన్నాడ విరాట రాజు గారు. వెంటనే వెళ్ళిపోయింది. గుణరాబొంబు కృపాణ కట్టణంబునుంకిణవ్యావృతములు కంఠానినాదాత్త పోషణ నానా పటు బ్రూహిత ఎక్కుపెట్టి లాగి ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియడంలా. ఈ తనుసుకుంటే తాడు అల్లుతాడంటారు. ఆ తాడు వెనక్కి లాగి ముందుకు విడిచిపెట్టేసరికి పెద్ద శబ్దం వస్తోంది. ఆ శబ్దాన్ని ధనుష్టంకారం అంటారు. కత్తులు డబడబడబడ ఒకదాని కూడా తగులుతూ ఉంటే టింగు టింగు శబ్దాలు, మరి గుర్రాలు పరిగెడుతుంటే చిరుగంటలు, ఏనుగుల మెడలో గంటలు, ఏంకారాలు, ఇకిలింపులు, ఒరే కొట్టండి రా అనరకండి రా అనే అరుపులు, ఇవన్నీ కలిపి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అక్కడ రథ 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 మన వాళ్ళు ఒకవేళ ఉపన్యాసానికి ముందు పావుగంట ముందు వస్తే ఎలా ఉంటుందో రథ, ఈ రథంతో ఎక్కడ దబదబలాడిపోతుంది. ఆ ధ్వనులన్నీ తుములు అంటారు. సంకురం అయిపోయింది, అన్ని కలగాపురగం అయిపోయాయి. ఆ సమయంలో బాణాలు ఒకదాని కూడా తగిలి, ఆ ఇనప బాణాలు టపేళ్ళ తగిలి మంటలొచ్చి పొడి పొడి అయిపోతున్నాయి. ఇనుము ఇనుము కత్తి కత్తి తగిలితే అందులోంచి నిప్పురవ్వలు వస్తున్నాయి. కవచాలు తెగిపోయి కాళ్ళు విరిగిపోతున్న వాళ్ళు కొందరు, ఏనుగుల్ని కూలగొట్టే వాళ్ళు కొంతమంది, పీనుగులైపోయేవారు కొంతమంది. ఈ విధంగా ఘోర యుద్ధం సాగుతోంది. శరీరాలు తెగిపోతున్నాయి కొన్ని బాణాలతో, ముక్కులు తెగిపోతున్నాయి కొన్ని బాణాలకి, కత్తులు విసురుకుంటున్నారు కొంతమంది, సోలాలతో పొడుస్తున్నారు కొంతమంది, గదలతో యుద్ధం చేస్తున్నారు కొంతమంది, కాల్బలం విజృంభించి ఒకరితో ఒకరు మహాభయంకర యుద్ధం చేస్తున్నారు. కాల్బలంలో ఉండే వీరులు దెబ్బతిని నేల మీద కూలిపోతూ ఉంటే వెనకవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు వాడి మీద తొక్కుకుని. అంతేగాని చచ్చిపోయిన వాడు కదా అని జారిపడ్డల్లా భయపడ్డల్లా, చచ్చిన వాడి మీద నుంచి వెళ్ళిపోతున్నారట. అంతేగాని వెనక్కి వెళ్ళడల్లా, అంత విజృంభణంగా ఉన్నారు. ఆ కూలిపోయే వీరుల్ని తొక్కుకుని నెత్తులు టేరు ప్రవహిస్తూ ఉండగా ముందుకెళ్ళిపోతున్నారు. ఒక్కడు 10 మందిని ఎదుర్కొంటూ ఉంటే, 10 మంది ఒకడి మీద పడుతూ ఉంటే అయినా లెక్క లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఒకడు తలకాయ తెగిపోతే ఆ తలకాయ చేత్తో పుచ్చుకుని యుద్ధం చేస్తున్నాడు. ఒకడు చెయ్యి తెగిపోతే ఈ చెయ్యిని అది కాదన్నట్టుగా 2వ చేత్తో యుద్ధం చేస్తున్నాడు. కాళ్ళు తెగిపోతే డేక్కుంటూ అయినా యుద్ధం చేస్తున్నారు. రవ్వంత ఏడుపులు లేవు, ఉత్సాహం. యుద్ధంలో చేస్తే స్వర్గానికైనా పోతాం వీర స్వర్గానికని. ఏనుగుల తొండాల నుంచి వచ్చే తుంపరలు, గండ స్థలాల నుంచి వచ్చే మదజలం, చెమట, ఇవి తుమ్ము మీద పడి ఆ తుమ్మంతా బురద అయిపోతుంది. ఏనుగుల శరీరాల నుంచి వచ్చేటటువంటి రక్తం, గుర్రాల నుంచి వచ్చే రక్తంతో ఆ యుద్ధ భూమి అంతా ఒక ప్రవాహం కింద కొట్టుకుపోతోంది. ఆ ప్రవాహంలో తెగిపోయిన కాళ్ళు, చేతులు, తలకాయలు ఎలా ఉన్నాయి? తలకాయ ఏమో చుట్టూ ఉండి నాచులో ఉంది, చేతులు చేపల్లా కొట్టుకుపోతున్నాయి, తొడలేమో మొసళ్ళల్లా పోతున్నాయి, ఇంకా మొండెములు తిమింగలల్లో కొట్టుకుపోతున్నాయి. ఇంతలో మళ్ళీ అడుగు నుంచి బురద పైపైకి లేచి ఆ నేల గట్టిపడింది. నొచ్చి విచ్చి చచ్చి అరిమురి విచ్చి పారిపోతున్నటువంటి ఆ సైన్యాన్ని చూచుకుంటూ కూడా లెక్క లేకుండా శత్రువులు విజృంభించి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆకాశం నుంచి కురిసే వర్షానికైనా ఎడతెరిపి ఉంటుందేమో కాని ఈ భీకరమైన బాణవర్షం ఆగడం లేదంటే, ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎక్కుపెడుతున్నాడో విడిచిపెడుతున్నాడో తెలియడంలో వీరులు. అలా యుద్ధం జరుగుతోంది. ఇక్కడ శతానీకుడు మహాభయంకరమైన యుద్ధం చేశాట. అతడు నానా ప్రకార శస్త్రాస్త్ర నిహతి నదుల విక్రమ విభవ మనర్గడముగా యోధ సారథి యుగ్య సంయుతముగా 100 రథములు వ్రేల్మిడి నుక్కు చేసి. విరాట్ రాజు గారి తమ్ముడు శతానీకుడు విజృంభించి నానా రకాలైన అస్త్ర శస్త్రాలు ప్రయోగించి తన పరాక్రమ సంపదతో 100 రథాలు, శత్రువుల యొక్క రథాలు, గుర్రాలు, భటులతో సైతంగా నుక్కునుక్కు చేసేసాట. అతని తమ్ముడు మదిరాసుడు లేచాడు. అన్నయ్య నువ్వు రథాలు పడిచేసావా, నేను చూడని చెప్పి విలువిద్యా ప్రదర్శనంతో 100 గుర్రాలు నరిగి పారేశాడు. అతని తమ్ముడు మరొకడు విజృంభించి శంఖుడనేవాడు గజసేనల్ని కాళ్ళు తొండాలు విరగొట్టి పారేశాడు. వెనక్కి తిరుగుతూ ముందుకెడుతూ విజృంభిస్తూ తమ కత్తిని విసిరి కొడుతూ ఉంటే ఎప్పుడు కత్తి పెడుతోందో, ఇది వెళ్ళి అవతలవాడికి దెబ్బతగిలిందో తెలియదు. అవతలవాడికి ఏనుగులకైతే తొండాలు, మనుషులకైతే చేతులు తలలు తెగిపోతున్నాయి. శంఖుడు యుద్ధం చేసే తీరు ఎలా ఉందంటే, ప్రియముతో పెళ్లి కెడుతున్నట్టు యుద్ధానికి వెడుతున్నాడు. వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపట్టాల, పెళ్లి భోజనానికి వెళ్ళినట్టుగా వెడుతున్నాడు. ఉత్తురమైపోయింది, భీకరమైపోయింది, మూకలు ఒకరినొకరు కొట్టుకుపోతూ ఉంటే చూచాడు త్రిగర్తరాజుడు. ఒరే విజృంభించండిరా, నేనున్నానని మహావీరాధీరుడైన సుశర్మ విరాట్ రాజు గారికి స్మరించాట. విరాట్ రాజు గారు ముసలాడే, కానీ ఆయన కూడా విజృంభించి యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ రాజుగారు యుద్ధానికి వచ్చారు. విరాట్ రాజు గారు సుశర్మ అవనీ నాయకు చూచి ఏచి దురోధి దుర్విషక సమరం వంబుగా ఒక్క పెట్టబడిన్ తద్వల నెల్ల నారదుడు వేడుక కొంచెసారం. తమ ప్రభు అయిన విరాటరాజు వయస్సు మీరినప్పటికీ ఉత్సాహం రవ్వంత తగ్గకుండా వీరావేశంతో సైన్యాన్ని నాశనం చేస్తూ సుశర్మ మీదకి పోవడం చూచి ఆ విరాట్ రాజు గారి సైన్యం ఆనందంతో అవి విజృంభించాయిట. ఈ దృశ్యం చూసి నారదుడు కలహభోజనుడు కదా, ఓ కుంచి సారించి ఓ అని ఆనందపడిపోయి వీణ వాయిస్తున్నట్ట. కలహం ఎక్కడుంటే ఆయనకి భోజనం అది. ఈ విధమైన యుద్ధం జరుగుతూ ఉండగా సుశర్మ బలవిక్రమాలతో ఈ చతురంగ బలాన్ని తోలిబారేశాడు. విరాట్ రాజు గారి పక్కనున్న సేనల్ని తోలడం మొదలెట్టాడు. అయినా వాళ్ళు దేవతలకు ఆశ్చర్యం కలిగించేలాగా పారిపోయి కూడా మళ్ళీ వచ్చి రాజుగారి సాయం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విరాట్ రాజు గారు సుశర్మ ఎదురుగుండా నిలబడి ఈటలు విసురుకున్నారు, కత్తులతో యుద్ధం చేశారు, గదలు విసురుకున్నారు. వాళ్ళు విడిచిన బల్లెములు ఒకదాని వాడు తాగుతూ ఉంటే ఆకాశంలో పెద్ద మంటలు తగతగా లేచాయి. కోపం రూపం ధరించిందా అన్నట్టుగా వారిద్దరు యుద్ధం చేశారట. ఆ సమయంలో విరాట్ రాజు గారు ఒకేసారి 10 బాణాలు సుశర్మ రొమ్ము మీద ముఖం మీద కొట్టి మరో 10 బాణాలతో గుర్రాలు కొట్టాడు. మళ్లీ అక్కడితో ఆగకుండా 10 బాణాలు ఆయన యొక్క సారథి మీద కొట్టాడు. సుశర్మ వెనుదీయకుండా ఆ ఈ వేసిన బాణాలన్నీ మధ్యలో విరగొట్టి 50 బాణాలు విరాట్ రాజు గారి మీద కొట్టాడు. మళ్లీ అక్కడితో విరాట్ రాజు గారు ఆగకుండా మరో 25 బాణాలు సుశర్మ మీద కొట్టాడు. ఆయన ఈయన్ని 10-15 బాణాలతో కొట్టాడు. ఒకరి బాణాలు ఒకరికి తగిలి ఒళ్ళంతా రక్తాలు కారిపోతూ ఉంటే ఎర్రని మోదుగ పువ్వులతో ఉండే శరీరాల్లో ఉన్నాయట. చెట్టుకు ఒళ్ళంతా పువ్వులు పూస్తే ఎలా ఉంటాయో మీరు చూసి ఉంటారు, మోదుగు పువ్వులు ఎర్రగా ఉంటాయి, అగ్గిరి పువ్వులు అంటారు. ఆ ఎర్రని పువ్వులతో ఉన్న మోదుగు వృక్షంలో వీళ్ళ శరీరాలు ఉన్నాయి. అయినా సూర్యుడు అస్తమించే సమయం వరకు యుద్ధం చేశారు. సూర్యుడు క్రమంగా అస్తమించాడు, సైనికులు అలసిపోయారు. సూర్యాస్తం అయిపోవడం వల్ల ఏం కనపడక కాసేపు ఆగిపోయారట. అరిగిపోయారా, బానే ఉంది బాబు, అమ్మాయి యుద్ధం ఆగిపోయి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రేపు యుద్ధం చేస్తే బాగుండు అనుకుంటారు సైనికులు. ఇంతలో తన మనుమలు పాండు తనయులని చేతకు వేడుక చేయుట ఆత్మకని తమంబున వారు మెరయ్యరని వచ్చిన క్రియ శశిపూర్వ శైల శిఖరం విక్యం. చిత్రం ఏంటో తెలుసా, అష్టమి నాడు చంద్రుడు కొంచెం లేటుగా వస్తాడు, ఆ వచ్చిన తర్వాత అద్భుతమైన కాంతి ఇస్తాడు. మీరు చూడండి ఎప్పుడైనా సరే బహుళ అష్టమి నాడు మేము అలా నడిచి వెళ్ళేటప్పుడు చూసాం చాలాసార్లు. తన మనమలు ఈ పాండు తనయులు చీకట్లో కనపడరేమో, ఇప్పుడు వీళ్ళ అవసరం ఉన్నది విరాటరాజు గారికి. వాళ్ళు తన మనమలు అంటే చంద్రవంశం వాళ్ళు కదా మరి పాండవులు, కనపడాలనే ఉద్దేశంతో చంద్రుడు కొండెక్కాడు, మంచి కాంతి ఇచ్చాడ, మామూలు కాంతి కాదు ఉత్తప్పటికంటే కాంతి. ఆ కాంతిలో ఒకరి ముఖాలు కనపడ్డాయి, ఒరే మళ్ళీ రెచ్చిపోయారు వీళ్ళంతా కొట్టుకోండి రాని. ఆ ఘోర యుద్ధంలో హఠాత్తుగా త్రిగర్త దేశాధిపతి సైన్యం అంతా వచ్చి విరాటరాజు గారి రథం పడగొట్టేసింది, గుర్రాలు గుంచేసి వాడి తమ్ముడి పడగొట్టేశారు, గుర్రాలు చంపేశారు. విరాటరాజు గారు విరతుడైపోయాడు పాపం. ఎప్పుడైతే రథం పోయిందో సుశర్మ వేగంగా పరిగెత్తుకొచ్చి విరాటరాజు మీద పడుకుని ఆయన పడగొట్టి రెండు కిక్కులు ఇచ్చి పెద్ద తాడు పట్టుకొచ్చి కట్టేసి, రథం వెనకాతలు ఒక తొట్టు ఉంటుంది, ఆటో వెనకాతలు మన లగేజ్ పెట్టుకునేదానిలాగా, ఆ రథం వెనకాతలు ఉండే తొట్టులో పారేసి కట్టేశాడు. అయ్యో రాజుగారు విరాటరాజు గారు కట్టుబడ్డారని పాపం భయపడిపోయి సైనికులు అటు ఇటు చల్లా చెదరగా పారిపోయారు. సుశర్మ విజయాన్ని సూచిస్తూ దుందుగులు మారుమ్రోగాయి. అది చూచాడు ధర్మరాజు గారు, ఏమయ్యో భీమసేన చూసావా వరలా, ఇతని ఆశ్రయమున మనల బ్రతికి ఉన్న వారము కావున ఒక్కల రిపుల పాలు వడకొండ విడిపింపబాడి ఇతని ఎదుమెదయుము రథరయ మెసక మెసగా. ఇతని రక్షణలో మనమంతా బ్రతికున్నాం, ఇంతకాలం భోజనం పెట్టాడు పాపం, ఎప్పుడు మనల్ని రవ్వంత మాటం లేదు, అందుచేత ఇతడు శత్రువుల బారిన పడకుండా రక్షించడం న్యాయం. త్వరగా రథవేగం వినుబడించేటట్లుగా వెంబడించు అనగానే, అన్నయ్య మీరంతా రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అని మహావరణందుడు ఏమన్నాడు, ఇది సాల వృక్షము, ఇది టేకు చెట్టు, ఇక్కడ ఉంది పెద్ద మత్తి చెట్టు, దీన అరాతిశేన డొల్ల నడిచి ఈ సుశర్ముని బలంబు చలంబును మాన్పి ఆ విరాటుని విడిపించదం రణపటుత్వము వైరులు పిచ్చలింపగం. ఈ మత్తి చెట్టు పీకి దీనితో ఈ శత్రు సైన్యం మొత్తం పచ్చడి పచ్చడి కింద కొట్టి ఈ సుశర్మ అనేవాడిని మళ్ళీ జీవితంలో ఎముక రీది లేకుండా చేసి మెత్తగా కొట్టేస్తాను, పుత్తూరు వెళ్ళిన వాడి పని అవదికి వాడికి, వాడి పరాక్రమం నాశనం చేస్తాను, నా రణ పాండిత్యం చూపిస్తా, నా సామర్థ్యాన్ని శత్రువులు కూడా ప్రశంసించేలాగా మెరిసిపోతా, విరాటరాజు గారిని విడిపిస్తా అనగానే పొక్కన నవ్వాడు. నువ్వు తమ్ముళ్ళు పక్కన నిలబడండి చూడండి అనగానే నవ్వుచూ నవ్వుతూ ఇలా అన్నట్ట, నువ్వు అంత వాడివే కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది, తరువు వెస పెరిగి కొని నీ ఉరమడిమై కవిసితేని ఉభయ బలము అచ్చరు వందుచు చూచి మృగోదరుడవగుట ఎరుగకుల్నే తద్విధమేళ. నువ్వు వేగంగా ఒక చెట్టు పీకి సైన్యం మీద పడితే ఈ రెండు వేపుల సైన్యాలు నిన్న ఆశ్చర్యంతో చూసి భీముడివని గుర్తుపడతారు. అప్పటికి మరి టైం అయిపోయింది కదా, అయినా బయటపడద్దంటాడు ఈయన, తొందరపడరు వాళ్ళు, అజ్ఞాతవాస సమయం అయిపోయినా ఎప్పుడు కనపడాలో అప్పుడే కనపడాలి, ఎల్లవేళలా కనపడకూడదు. అందువల్ల ప్రస్తుతం మనం ఎవరమో వారికి తెలియకూడదు, ఆ పద్ధతి వద్దు. ఈ కవలలు నీకు చక్ర రక్షకులుగా అంటే నీ రథానికి అటు ఇటు కాపలా కాస్తూ ఉండగా, మామూలు ధనుస్సు కత్తి గద ఇలాంటి ఆయుధాలతో శత్రువుల్ని చంపు, విరాటరాజు గారిని విడిపించు, సుశర్మను తొందరపడి చంపేయకు, వాడి వల్ల ఇంకా చాలా పని ఉంది, విజృంభించి బాధేయకువండి అనగానే ఏనుగుని అంకుశంతో ఒక్క పోటు పడి చాపేసినట్టు అయిపోయిందండి పాప ఆయనకి, మంచి ఏనుగు ఉత్సాహంగా వెళ్ళబోతోంది, అంకుశంతో పొడిస్తే మావటాడు పాప కథలతో, అనుపలుకు అంకుశంబున క్రియంకు దిగించిన నిల్చి భూరుగంబున దశవోక మత్త గజపుంగవు చందమున సమీర నందనుడు శరీరదోళన విధా పరిశోభిత విక్రమోద్యమంబున విలసిల్లి ఇట్టులను భ్రూగుటి పాలమలంకరింపగన్. ఈ ధర్మరాజు గారి మాట అంకుశం లాగా తనను అడ్డుకోగా భీముడినే మదపుటేరుగు చెట్టు వైపు పోకుండా శరీరం ఒక్కసారి తులుపుకున్నాడు, కళ్ళు రాబెట్టి సరే మీరు చెప్పినట్టే చేస్తా, రథం మీదకి వెడతా, చెట్టు తోలికెళ్ళను, ఈ విజృంభించిన శత్రు సేనని నాశనం చేస్తా, మీరు చెప్పినట్టు సాధ్యమైనంతరకు సుశర్మ నేను చేయను, కానీ వాడు రెచ్చిపోతే మాత్రం మరి నేను అక్కడేం చేయలేను, జాగ్రత్త, విరాటరాజు గారిని విడిపించి తీసుకొచ్చి మీకు ఇస్తా అనగానే కౌంతేయ అగ్రజుడు సంతసిల్లాడు, కానీ ఇయ్యండన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.